ఈ చిన్మయ మిషన్ ఇక్కడ ప్రారంభించి సుమారు 25 సంవత్సరాలు అవుతాం. ఇక్కడ చిన్మయ మిషన్ ప్రారంభించడమే కాకుండా ఈ చిన్మయ మిషన్ బుక్స్ తాలూకు ప్రింటింగ్ దాని సేల్స్ ఇవన్నీ కూడా భీమవరం చిన్మయ మిషన్ వారు చూస్తున్నారు. నాగేశ్వరరావు గారికి ఈ చిన్మయ మిషన్ ఇక్కడ ఫౌండరు అధ్యక్షుడు. కొంతమందికి పరలోక జ్ఞానం అంటే ఈలోక జ్ఞానం ఉండదు, ఈలోక జ్ఞానం అంటే పరలోక జ్ఞానం ఉండదు. కొంతమంది కుడి చేతితోటి బాగా రాయగలరు, ఎడం చేతితోటి కూడా బాగా రాయగలరు. అర్జునుడు కుడి చేతితోటి యుద్ధం చేయగలడు, ఎడం చేతితోటి కూడా యుద్ధం చేయగలడు. అంటే రెండు లోకాల జ్ఞానం ఉంది నాగేశ్వరరావు గారు. అంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఉంది, వ్యవహార జ్ఞానం ఉంది. నాగేశ్వరరావు గారికి వ్యవహార జ్ఞానం ఉంది, పరలోక జ్ఞానం ఉంది. అంటే ఆయన కుడి చేతితోటి పని చేయగలరు, ఎడం చేతితోటి పని చేయగలరు. లోక జ్ఞానం ఉంది. తర్వాత దానితో పాటు పుష్పానికి ఆ కలర్తో పాటు ఆ రంగుతో పాటు సువాసన కూడా ఉంటే ఎలా ఉంటుందో అంతే. రెండు లోకాలు యశం పరం కూడా రెండు ఉన్నాయి నాగేశ్వరరావు గారు. ఆయన చెప్పిన మాటలు కొన్ని నాకు వినపడ్డాయి, కొన్ని వినపడకపోయినా పోరుగలడు చెప్తారు. కొంతమంది పుస్తకాలు రాస్తే ఆ పుస్తకం కంటే పరిచయం బాగుంటుంది. కొంతమంది పుస్తకాలు రాస్తారు, ఆ పుస్తకాల మీద పరిచయం రాయిస్తారు. కొంతమంది ఆ పుస్తకాల కంటే పరిచయం బాగుంటుంది. అలాగే నేను చెప్పే మాటల కంటే ఆయన చెప్పిన పరిచయం వాక్యలే బాగున్నాయి. కొన్ని వినపడ్డాయి, నాకు కొన్ని వినపడలేదు. అయితే మన భక్తిగా శ్రద్ధగా ఇక్కడ మనందరినీ ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేయటమే కాకుండా ఈ సభానంతరం ఇక్కడ అన్నపూర్ణమ్మ గారికి సన్మానం కూడా ఈ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వారికి ఈ చిన్మయ మిషన్కి నాగేశ్వరరావు గారికి ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాం. మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, భౌతిక జీవితంలో కూడా మనకి సక్సెస్ ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. మనం సాధన చేసినా కొంతమంది తిండి తిన్నా ఆ జీర్ణశక్తి బాగోకపోతే రేణేం పొందదు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి సాధన చేసినా రేణేం పొందదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మలాభం సాధ్యం కాదు. స్వామీజీ అంతా ఉండవారు, దేవుడి మీద విశ్వాసం కాదు, మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. మీ మీద మీరు విశ్వాసం పెంచుకోకపోతే మీకు దేవుడు తెలియబడదు, జ్ఞానం రాదు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి లోకంలో అందరూ స్నేహితులుగానే కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం లేనివాడికి మిత్రులు కూడా విరోధుల కిందే కనిపిస్తారు. వాడి నేడం చూసి వాడికి భయం వేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ భక్తులందరూ మీరు నేను మనం అందరం పెంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటాం అనుకోండి, లోకం అంతా మన క్షేమం కోరుతున్నట్టు ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేదనుకున్న అందరూ విరేదులే, లోకంలో మన క్షేమం కోరేవాళ్ళు ఎవరు ఉన్నా కానీ నీరు అనిపిస్తామంట. మనకి దిక్కున్నా దిక్కు లేదు అనిపిస్తామంట. ఎవరికి తన మీద తనకు విశ్వాసం లేదు వాళ్ళకి. అంతే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు మనకు తీసుకొచ్చే అరిష్టాలు, మన మనస్సుకు మనకు తీసుకొచ్చే ఇబ్బందులు ఇతరులు ఎవరో తీసుకురాలేరు. ఎక్కువ ఇతరులు ఎవరో కష్టపడుతున్నారేమో అనుకుంటాం, మన మనస్సే మనకు కష్టపడతారు. అందరూ శాంతి కావాలి, సుఖం కావాలని కోరుకుంటారు. అలా ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం. అసలు అసుఖం లేదు, అశాంతి లేదు. లోపల ఉన్నదే శాంతి, అది ఉంది కాబట్టి మనం కోరుకుంటున్నాం. మన హృదయంలో ఏది ఉంటే అది కోరుకుంటాం. ఉన్నదే సుఖం, అది ఉంది కాబట్టి మన హృదయంలో అది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సహజంగా ఉన్నదే వాస్తవమే. సహజంగా లేనిది వాస్తవం, సహజంగా లేనివన్నీ వస్తూ ఉంటా పోతూ ఉంటాయి. సహజంగా లేని వస్తూ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏదైతే సహజంగా ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది వాస్తవం. అది అంచేది మనం మన మనస్సు మనకు స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం అదుపులో పెట్టుకుంటే, మన మనస్సుకి సభ్యత నేర్పితే, అందులో ఉన్న ఇష్టాలు అయిష్టాలు బయటికి తోలేస్తే, మన మనస్సులో ఇష్టాలు ఉంటాయి అయిష్టాలు ఉంటాయి, అవి బయటికి తోలలేకపోతున్నాం. ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేసిన బయటికి తోలలేకపోతున్నాం. అంటే లోపల మనకి శాంతి ఉన్నా ఈ మనస్సు దాని తాలూకు గుణాలు, మనస్సు దాని తాలూకు ఆందోళన ఈ మనల్ని వెంటాడటం వల్ల లోపల శాంతి ఉన్నా మన చేతికి అందటం లేదు. యేసుక్రీస్తు అంటాడు, ఆకాశంలో తిరిగే పక్షులకి కొంపలు ఉన్నాయి. ఆకాశంలో తిరిగే పక్షులకి అందరు గూళ్ళు కట్టుకుంటాయి. ఊరికే తిరుగుతూ ఉంటే గూళ్ళు కట్టుకుంటాయి, గూట్లో ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు ఆ గూడు కూడా లేదు. అది నేను శాంతిగానే ఉన్నాను. కొంతమంది అన్ని ముందు అశాంతిగా ఉంటాడు, కొంతమందికి ఏమీ రాకపోయినా శాంతిగా ఉంటాడు. అది యేసుక్రీస్తు చెప్పిన మాట. శాంతిగా ఉండటమే కాదు, ఒక అద్దెలు లేకుండా మానవ జాతిని ప్రేమించాడు. తర్వాత యేసుక్రీస్తు జీవితంలో నిన్న క్రిస్టమస్ అయింది కదా, క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆ యేసు అంటే ఒక భాష ఉంది, ఏదో భాష, ఆ భాషలో యేసు యేసు అనే పదం ఉంటుంది. ఇబ్రూ భాష ఇదో ఒక భాష. ఇబ్రూ భాషలో యేసు అంటే గౌతమ బుద్ధుడు పాలీ భాషలో బోధించాడు. యేసు జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే శిలువ వేయబడ్డాడు. ఆయన శరీరం శిలువ వేయబడింది. ఆయనకి అన్యాయం జరుగుతున్నా ప్రతిఘటించలేదు. ఆయనకి యేసుక్రీస్తుకి అన్యాయం జరుగుతున్నా ఆయన ఏమి పొరపాటు చేయకపోయినా ఆయనకి శిక్ష వేస్తా అంటే దాన్ని ప్రతిఘటించలేదు. రెజిస్ట్ ఇవి ఆయనకి చెడ్డ జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించలేదు, దాన్ని నిరోధించలేదు. వాడు అతన్ని శరీరం సిరివేసినప్పుడు అక్కడ సిలువ ఎవరిని వేశారు, సిలువ ఆ శరీరాన్ని సిలువ వేశారు. శరీరాన్ని సిలువ వేసిన తర్వాత మళ్ళీ ప్రాణం విడిచిపెట్టాక మూడో రోజున మళ్ళీ సజీవుడి వచ్చాడు. అంటే లోపలన్న పదార్థానికి శరీరానికి మరణం ఉన్నా లోపలన్న వస్తువుకి మరణం అనేదని నిరూపించాడు. మూడో రోజున మళ్ళీ దిగిసి వచ్చాడు. శుక్రవారం సిరి వేశాడు, ఆదివారం మళ్ళీ తెలిసి వచ్చాడు. శుక్రవారాన్ని చాలా మంది శాటర్ల ఫ్రైడే అంటారు. ప్రపంచంలో మహాత్ముని చరిత్రలో మహర్షులు చరిత్రలు యోగుల చరిత్రలు లిస్టు చూసుకుంటే చాలా మంది శుక్రవారమే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఫ్రైడే ఇది ఫ్యాటల ఫ్రైడే అంటూ ఉంటారు ఇంగ్లీష్ వాళ్ళు. మహాత్ముడు గాంధీ గారిని కూడా శుక్రవారమే చంపబడ్డాడు. 190 మంది మహర్షులు మహాత్ములు చరిత్రలో ఎక్కువ ఫ్రైడే ఆయన విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు అనిపిస్తాను. యేసుక్రీస్తు ఘట్టంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన శరీరం శిలువ వేయబడింది. అంటే దేహం మన అందరు కూడా ఇప్పుడు దేహము నేను అనే తలంపు ఉంది. ఈ దేహము నేను అనే తలంపు మనకు రెండు తలంపులు బలీయంగా ఉన్నాయి. ఒకటి నేను అనే తలంపు, రెండు నాది అనే తలంపు. ఈ రెండు తలంపులు లేని సత్పదార్థాన్ని బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునే వరకు ఆ జన్మకు ఆ జన్మ ఈ రెండు తలంపులు వెంటాడుతూ ఉంటాయి. మనం వెంటాడటం కాదు, వేటాడుతూ ఉంటాయి. బోయవాడు జంతువుని ఎలా వేటాడతాడో మళ్ళీ రెండు తలంపులు పట్టుకుని వేటాడుతూ ఉంటాయి. అయితే ఈ రెండు తలంపులు లేని వస్తువు కూడా ఇక్కడ ఉంది. అహమాత్మ గుడాకేశ మీ అందరి హృదయంలో నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, బ్రహ్మ పదార్థంగా ఉన్నాను అని భగవంతుడు ఏదైతే చెప్పాడో 10వ అధ్యాయంలో భగవంతుడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అందరి హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. నేను ఉన్నాను, అందరి హృదయంలో ఉన్నాను అంటే మనకి ఏదో కేంద్రం చూపించాడు. లోపలే ఉన్నాడు, బయట లేడని కాదు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదు, భగవంతుడు లేని కాలం అంటూ లేదు. భగవంతుడు లేని ప్లేస్ అంటూ ఉంటే, భగవంతుడు లేని కాలం అంటూ ఉంటే వాడు భగవంతుడు కాదు. అంతటా ఉన్నవాడు అన్ని అంతటా తానై ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో జీవకోటిని ధరించిన వాడు సర్వశక్తివంతుడే కాదు, సర్వసాక్షి కర్మ ఫలదాత ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ మహాజ్ఞాని మాత్రమే కాదు శక్తివంతుడు. భగవంతుడు అంటే కేవలం జ్ఞాని మాత్రమే కాదు, శక్తితో వస్తాడు. కృష్ణుడికి జ్ఞానం ఉంది, జ్ఞానంతో శక్తి ఉంది. కృష్ణుని ఎవరైనా ఎవరినైనా చంపాలని సంకల్పిస్తే ఇక అలా ముట్టుకుంటే వాడు చనిపోతాడు. ఏంటి ఇలా ముట్టుకున్నాడు చనిపోయాడంటే వీడికే కంసుని ఎలా పట్టుకుని ఇలా అన్నాడు కింద పడిపోయి చనిపోయాడు. అంటే చూసేవాడికి ముట్టుకున్నాడు చనిపోయాడు ఏంటి అనిపిస్తుంది, నీకు అర్థమవుతుందో. కానీ ఆయన ఎవడైతే చంపాలని సంకల్పించి ఎవడైతే ముట్టాడు ముట్టుకున్నాడో వాడి శరీరం మీద ఒక్కసారి 1000 బలం పడదు, తీసరైపోతాడు. మనకి ఏంటి అలా ముట్టుకున్నాడు ప్రాణం పోయింది అనుకుంటే అలా కాదు, ఎవరికైతే ప్రాణం మీద 1000 వచ్చాడు మీద పడినట్టుంటుంది ప్రాణం. సర్వశక్తివంతుడే కాదు, సర్వ జ్ఞానం బ్రహ్మజ్ఞానం మాత్రం సర్వశక్తివంతుడు. అంత శక్తితోటే వాడు దేహం ధరించి వస్తాడు. ఇందుకే మనం ఇప్పుడు దేని గురించి చెబుతున్నాం, క్రీస్తు కృష్ణుడు. క్రీస్తు కృష్ణుడు ఆయన గొర్రెల్ని కాశాడు, ఈయన ఆవుల్ని కాశాడు. ఆయన గొర్రెల్ని కాసుకున్నాడు. ఎవరు? క్రీస్తు కృష్ణుడు ఆవుల్ని కాసుకున్నాడు. నీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఆవులు మనమే, గొర్రెలు మనమే, మన జీవకోటికి కాపలాదారులు. యేసుక్రీస్తుకి తప్పిపోయిన గొర్రె అంటే బాగా ఇష్టం అవుతుంది. తప్పిపోయిన గొర్రెలంటే ఏదైనా గొర్రె తప్పిపోయింది అనుకోండి, అదంటే వాడికి యేసుక్రీస్తుకి తప్పి గొర్రెలు మందలోంచి గొర్రె తప్పిపోతే అది బాగా ఇష్టం అవుతుంది. అయ్యో వాడి ఆ గొర్రె పాడైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, చెడిపోయింది, మంచి మార్గంలో విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, వాడు ఎలా ఉద్ధరించాలి, తన ప్రేమను ఇచ్చి తన శాంతిని ఇచ్చి ఆ తప్పిపోయిన జీవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడే దేవుడు, వాడే దేవుని కుమారుడు. మనం ఏం చేస్తాం? పాడైపోయినని వదిలేస్తాం, తప్పిపోయినని వదిలేస్తాం, బాగున్న వాళ్ళ చుట్టూరు తిరిగి భజన చేస్తాం. మనం నేర్చుకున్నది యేసుక్రీస్తుకి అలా కదట్లు. తప్పిపోయిన గొర్రె అంటే బాగా ఇష్టం. అంటే పాడైపోయిన వాళ్ళు వదిలేయకూడదు, వాళ్ళని కూడా రక్షించాలి. అంటే అమెరికాలో కూడా ఎవరు తాగేసి బాగా సారా తాగేసి పాడైపోయిన వాళ్ళు కూడా చర్చి కొన్ని చర్చెస్ వాళ్ళు జారదీసి వాళ్ళకి బట్టలు కొనిపెట్టి అన్నం తిని వాళ్ళకు కావాల్సింది వాయిద్యం చేసే తప్పిపోయిన గొర్రెల్ని రోడ్డు మీద వదిలేయకుండా వాళ్ళు కొన్ని బాధ్యతలు వహిస్తారు. మనం తప్పిపోయిన గొర్రెను వదిలేస్తాం. అంచేత క్రీస్తు ఆవు ఎవరు కాశాడు? ఆవుని కాశాడు. ఎవరు? మన కృష్ణుడు వాడు గొర్రెల్ని కాశాడు. ఆ గొర్రెలు మనమే, ఆవులు మనమే, మనం జీవకోటి మనం. జంతువుని విసర్జించే మలం ఏ జంతువు మలం ఉపయోగించుకోరు. ఇంకేది దుర్వాసనగా ఉంటుంది. ఒక ఆవు విసర్జించిన మలమే సువాసనగా ఉంటుంది. చాలా మనిషి విసర్జించే మలం ఇంకా ఆ వాసన భరించలేదు. కానీ ఆవు విసర్జించే మలం సువాసన వస్తుంది. మన ఇంట్లో కళ్ళా తీసుకుంటాం, నీళ్ళలో కలుపుకుంటాం, కళ్ళా తీసుకుంటాం, మీరు ముక్కులో పెట్టుకుని చూడండి, ఆవుని సువాసన వస్తుంది. ఆ మలం కూడా ఆ ఆవుకే చెంది. అందుకే మన హిందువులు ఆవుల్ని గౌరవిస్తారు. వినోబావ గారు ఆవు ఎంత ముసలదైనా దాన్ని కాపాడుకోవాలి కానీ చంపకూడదు, మన హిందువు ధర్మం అని చెప్తే ఆవుల్ని వధించడం నిషేధించమని చెబితే గవర్నమెంట్ ఒప్పుకోలేదు, కానీ నిరాహారం చేసి చనిపోయాడు. ఆవుల కోసం చనిపోయాడు ఆచార్య వినోబాబు. అది ఎంత ముసలదైనా ఆవుని పోషించారు. మనం ఏం చేస్తామంటే పాలు ఇచ్చినంత కాలం వాడుకుని అది ముసలిదైతే వదిలేస్తాం. అయితే గోసేవ, మన హిందువులకి ధర్మం ఏంటంటే గోవుల్ని గౌరవించబడం, గోవుల్ని గౌరవించబడం. అయితే గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే గోవుల్లో, ఏనుగులో, గోవుల్లో, అగ్ర కులాల్లో, మన తక్కువ కులాల్లో, ఏ కులంలో జన్మించినప్పటికీ, లేకపోతే క్షేమంలో, చండాలలో, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, అందరూ ఎవరైతే ఒకే పదార్థాన్ని చూస్తున్నాడో, హెచ్చు తగ్గులు లేకుండా శరీరాన్ని బట్టి ఆ శరీరం పెద్దది, ఈ శరీరం చిన్నది, వాడి బుద్ధిమంతుడు, వీడి బుద్ధి లేనివాడు అని అలా కాకుండా లోపల జీవకోటి లోపల పరమాత్మ ఎవరైతే సమానంగా చూస్తున్నాడో వాడి మటుకే జ్ఞాని అని గీతలో చెప్తారు. వాడి మాటనే బ్రహ్మజ్ఞాని, వాడే నా స్వరూపాన్ని పొందుతాడు. ఎందుకు యేసుక్రీస్తు గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. యేసుక్రీస్తు సిలువేసినప్పుడు అక్కడ భగవాన్ ఏమన్నారంటే, మనకి శరీరము నేననే తలంపును, మనం అందరం శరీరము నేననే తలంపును సిలువ అయ్యాలి. ఏమయ్యాలి? ఓ ప్రభువా, యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు ఆ దేహ బాధ ఒకసారి భరించలేక, ఓ ప్రభువా, దాన్ని మరచిపోయావా అని అడుగుతాం. అంటే శారీరక బాధ భరించలేక, ఓ ప్రభువా, నన్ను మరచిపోయావా అన్నాడు. మళ్ళీ రెండో వాక్యం మరచిపోయావా అంటే, నేను నా దేవుడు, ఐ ఎమ్ మై ఫాదర్ వన్, నేను నా తండ్రి ఒకటే, ఆయన దేవుడు, నేను కుమారుని, ఆయన పంపిస్తే నువ్వు వచ్చాను, నా అంతా నేను రాలేదు, దేవుడా నన్ను వదిలేసావా, నన్ను మరచిపోయావు అంటున్నానంటే ఈ వాక్యం బాగోలేదు. ఐ అన్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒకటే, ఒక్కటంటే ఒక్కటే అన్నాడు. అప్పుడు రమణ మహర్షి గారు యేసుక్రీస్తు అక్కడ అద్వైతానుభవం, అమృతానుభవం ఆ చివరి గడిలో యేసుక్రీస్తు అందుకున్నాడని చెప్పారు. ముందు కంప్లైంట్ చేశాడు, ఓ ప్రభు, నన్ను మరచిపోయావా అంటే బాధ, శారీరక బాధ భరించలేక కంప్లైంట్ చేశాడు దేవుణ్ణి. జ్ఞానికి కంప్లైంట్ కూడా ఉండదు. భక్తుడు కంప్లైంట్ చేయొచ్చు, మహాజ్ఞాని అంటే వస్తువు తానై ఉన్నవాడు కంప్లైంట్ చేయడు. భక్తుడు కంప్లైంట్ చేయొచ్చు, నన్ను వదిలేసేవాడు కాదు. జ్ఞాన మాత, తల్లి లేకుండా బిడ్డ రాడు, భక్తి లేకుండా జ్ఞానము రాదు. భక్తి లేకుండా భగవంతుని తెలుసుకోలేదు, భగవంతుని తెలుసుకోకపోతే జ్ఞానము లేదు, ముక్తి లేదు. అయితే మనం ఏదైనా పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మలు చేస్తే మనకి ఇది వస్తుంది, ఏది సుఖం వస్తుంది. ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోయి పుణ్యం చేయటం వల్ల వచ్చే సుఖం కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనం రాగద్వేషాలను బయటికి తెలిసి ఆ ముక్తిని కనుక భక్తిని ఆధారంగా చేసుకుని ముక్తిని సంపాదిస్తే ఆ ముక్తి సుఖం శాశ్వతముగా ఉంటుంది, విడిచి లేకుండా ఉంటుంది. ఒక ముక్తి సుఖమే శాశ్వతంగా ఉంటుంది. కానీ మనం ఎన్ని ఘనకార్యాలు సాధించినా పుణ్యం వస్తుంది, కానీ కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడేది ఒక ముక్తి మాత్రమే, మోక్షం మాత్రమే. దాన్ని మన హిందువులు మోక్షం అంటాం, బౌద్ధులు నిర్వాణ సుఖం అంటారు, యేసుక్రీస్తు వాళ్ళు క్రైస్తవులు స్వర్గరాజ్యము అంటారు. పచే ఒక మతం ఒక రకం పేరు పెట్టి పిలిచారు కదా. చైతన్యం హిందువులకు ఒక చైతన్యం, మహమ్మదీయులకు ఒక చైతన్యం, క్రిస్టియన్స్కు ఒక చైతన్యం. ఇన్ని రకాల చైతన్యాలు లేవు, చైతన్యం ఒక్కటంటే ఒక్కటే. మనమేమో నారాయణుడు అనవచ్చు, వాళ్ళు యెహోవా అనవచ్చు క్రైస్తవులు. నీకు అర్థమవుతుందా? ముస్లిములు అల్లా అల్లా అనవచ్చు. ఏదైనా అల్లా అని పిలిచినా ఉన్న సత్పదార్థాన్ని, ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఉన్నది ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది ఆ బ్రహ్మ పదార్థాన్ని. అయితే ఆ బ్రహ్మ పదార్థం క్రైస్తవులకి వేరు, మహమ్మదీయుడికి వేరు కాదు, ఉన్నది ఎందుకు అంటే ఆ బ్రహ్మ పదార్థం మనకెంత లేదము, క్రిస్టియన్స్కి అంతే లేదం, ముస్లిమ్స్కి అంతే లేదం, అన్ని అందరికీ అంతే లేదం. దాన్ని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ మతాలు వేరు, మార్గాలు వేరైనా గమ్యం అందరూ బ్రహ్మ పదార్థాన్ని ఎరుకుడు తెచ్చుకోకుండా ఎవడికి వాడికి శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, హృదయంలో శాంతి ఉండదు. దాన్ని మనం అందుకోకుండా మనం మనస్సే ఆపు చేస్తానని మనకు తెలియట్లేదు. ఫండమెంటల్గా ఎల్కేజీ సబ్జెక్టును కూడా మనకు తెలియట్లేదు. అది పునాది లేకుండా వచ్చేసాం మనం, మనం పునాది లేకుండా వచ్చేసాం. అసలు ఎవరు వద్దస్తున్నారు? హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. మరి ఎందుకు ఉంటే నాకెందుకు తెలియట్లేదు? మన అలవాట్ల యొక్క వేగం వల్ల, మన సంస్కరణల యొక్క వేగం వల్ల, మన మనస్సు వల్ల లోపలన వస్తువు మనకు తెలియటం లేదని అది అర్థం చేసుకోకుండా వాడి కారణం, వీరి కారణం, కులాల కారణం, మతాల కారణం, వీళ్ళు కారణం, వాడి కారణం. ఏమిటండి ఈ దేశంలో కులాలు ఎక్కువైపోయినాయి, ఏమిటండి ఈ దేశంలో మతాలు ఎక్కువైపోయినాయి అంటే ఉంటారు. అంతకేంటి అశాంతి అంటే ఉంటారు. శాంతి బయట నుంచి రాదు, శాంతి లోపల నుంచి వస్తుంది. జ్ఞానం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. కులాలు లేని సమాజము, అనేక సమాజం కులాలతో సంబంధం లేకుండా అనేక సమాజాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ శాంతిగా లేరు, సుఖంగా లేరు. ఇది ఒక వంపు. ఇక బాగా సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. కులాలు లేని దేశాలు చాలా ఉన్నాయి, కులంతో సంబంధం లేకుండా, రంగుతో సంబంధం లేకుండా దేశాలు చాలా. అలా అయితే వాళ్ళు అందరూ శాంతిగా ఉన్నారు, శాంతిగా లేరు. మనం ఏం చేస్తామంటే ఏదో బయట ఒంపు పెట్టుకుని వీళ్ళు అడ్డు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఈ కులాలు అడ్డు వచ్చేస్తున్నాయి, మతాలు అడ్డు వచ్చేస్తున్నాయి అని చెప్పి దేశం అశాంతి అని కారణం అనుకుంటున్నారు. కానీ మన బుద్ధి సరిగ్గా లేక ఈ అశాంతి, మన బుద్ధి పాడైపోయింది, మనం భ్రష్టులయ్యామని తెలియక ఈ కులాల మీద, మతాల మీద, పరిసరాల మీద ఆరోపిస్తున్నాం. అసలు మన బుద్ధిని బాగు చేసుకోవాలని తెలివి కూడా, బుద్ధిని బాగు చేసుకోవాలి. బుద్ధిని బాగు చేసుకోకపోతే స్పష్టత రాదు, మన ఆలోచనలో స్పష్టత రాదు, అండర్స్టాండింగ్లో స్పష్టత రాదు. ఏదైనా మనం అధ్యయనం చేసినా ఉన్నది ఉన్నట్టు మనకు అవగాహన రాదు. అంచేది భగవంతుడు ఏమన్నాడంటే, నాకు ఇష్టమైన పని మీరు చేస్తూ నా అనుగ్రహాన్ని కనుక మీరు సంపాదిస్తే ఆ ఉన్న వస్తువును ఉన్నట్టుగా నీకు అవగాహన కలిగే బుద్ధిని నేను మీకు ప్రసాదిస్తాను. మీ బిహేవియర్ ప్యాటర్న్ బాగుంటే, మీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే, మీకు ఆ సటిల్ ఇంటలెక్ట్ కనుక ఉంటే, అసలు ఆ తపన అంటూ మీకు ఉంటే, ఆ జ్ఞానానికి డబ్బు పెట్టుబడి అక్కర్లేదు. ఈ గౌరవాలు అగౌరవాలు మీకు అర్థమవుతుంది. కుల బలం, ధనబలం, అండబలం, పార్టీ బలం, దీనికేం అక్కర్లేదు. జ్ఞానానికి ఈ బలాలు అక్కర్లేదు. ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలు. జ్ఞానానికి సంపాదించుకోవడానికి పైసలు అక్కర్లేదు, పైసలు అక్కర్లేదు. జ్ఞానం సంపాదించుకోవడానికి పెట్టుబడి జిజ్ఞాస ఉంటే సరిపోతుంది. టు నో, తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే సరిపోతుంది. తెలుసుకోవాలి, చదువుకోవాలనే కాంక్ష మనకుంటే ఏమి, బహు బేద కుటుంబంలో జన్మించిన వాళ్ళు కూడా కష్టపడి చదివించి చదువుకుని సుప్రీంకోర్టు జడ్జిలు అయిన వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళకి పావర్టీ అడ్డు రాదు, వాళ్ళకి ఆ ప్రతినిశ్చయం ఉంది, వాళ్ళకి ప్రావర్టీ అడ్డు రాదు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోతే ఏ జ్ఞానమవారి ఇంటికాడే పెరిగి, లేకపోతే ఏ రామకృష్ణ మట్టిలోనే పెరిగి హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎంచేతే వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉంది. అయితే బాహ్యంగా వాళ్ళకి సహాయ సహకారం చేసుకున్నారో, సహకారం స్వీకరించారో, వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అనేక మంది మనకు సహకారం చేయటం వల్ల మనం ఈ అభివృద్ధిలోకి వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా తోటి మానవులకి, అటువంటి కష్టపడిన వాళ్ళు తోటి మానవులకు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవడం. ఎవరు సహకారం వల్ల మేము మన అభివృద్ధిలోకి వచ్చామో వాళ్ళు ఇప్పుడు బతికుండకపోవచ్చు, కానీ వాళ్ళే ఎవరైనా వాళ్ళు మనకు ఎలా సహాయం చేశారో, ఎటువంటి పరిస్థితుల్లో సహాయం చేశారు, అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మనం కూడా సహకారం చెయ్యాలి. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది మనకు, అప్పుడు వాళ్ళకి మన రుణం తీరిపోతుంది. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి, యేసుక్రీస్తుని శిలువ వేశారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మనం కూడా శిలువెయ్యాలి, మనం కూడా శిలువెయ్యాలి. దేహము నేననే భావన, దేహము నేననే తలంపుని శిలువు వేయాలన్నారు. అంటే దేహము నేరైన తలం, దేహాన్ని చంపితే జ్ఞానం రాదు. దేహము నేనే ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు, ఆ ఫస్ట్ థాట్, ఆ దేహము నేననే భావన, దేహము నేననే తలంపు, అది వాడే సైతాన్ అంటారు క్రైస్తవ మతంలో. వీడే సైతాన్ గడు అంటారు. అంటే దేహ బుద్ధిని ఎవరైతే శిలువేసి సాధన చేసి తొలగించుకుంటున్నాడో వాడు మహాజ్ఞానం ఉంటాడు. అంచేత మన శాంతికి, మన శాంతికి మనమే అడ్డు వస్తున్నాం, మనకు మనమే విరోధులు. అంటే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పాడంటే, అర్జున నీ మనస్సును బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేసి పెడతారు నీకు? నీ తల్లిదండ్రులు ఇస్తే నీకు పైసలు ఇస్తారు, లేకపోతే బట్టలు కొనిస్తారు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళైతే కారు ఒకటి కొనిస్తారు. మళ్ళీ ఈ వాహనానికి ఇంకో వాహనం కొనిస్తారు, మళ్ళీ ఈ వాహనానికి ఇంకో వాహనం కొనిస్తారు. అంతేగాని వాళ్ళు ఏదో ఒక మాట సహాయం చేస్తారు, కానీ నిన్నువే వద్ద భౌతిక వస్తువులు నీకు ఇవ్వచ్చు, కానీ ఆ చైతన్యం దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు సత్యాన్వేషంగా ఆ సత్య పదార్థము అనుగుణంలోకి తెచ్చుకోవడానికి నీ అంతటి నువ్వే కృషి చేసుకోవాలి, నీ మనస్సును నువ్వే నిలదీసుకోవాలి, నీ మనస్సును నువ్వే విశ్లేషణ చేసుకోవాలి, నీ మనస్సులో ఉన్న బలహీనతలు ఏంటో, నీ అలవాట్లు ఏంటో నువ్వే చూసుకోవాలి. ఎటువంటి విషయాలు, ఎటువంటి అలవాట్లు ఉంటే వాళ్ళు నీకు అశాంతి వస్తుందో నువ్వు నేరుగా చూసుకోవాలి, డైరెక్ట్గా చూసుకోవాలి. అందులోంచి విడుదల చేయమని ప్రయత్నం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తే నువ్వు విడుదల పొందుతావు. మోక్షం అంటేనే అర్థం విడుదల. దేహాభిమానంలోంచి, అజ్ఞానంలోంచి, అశాంతిలోంచి విడుదలే మోక్షం. మోక్షం అనే శబ్దానికి విడుదల అని అర్థం. ఎందులోంచి విడుదల? అనాత్మలోంచి విడుదల. నువ్వు ఎప్పుడైతే అనాత్మలోంచి విడుదలయ్యావో, నీటిలో నీరు కలిసిపోయినప్పుడు నీటిలో నీరు ఎలా కలిసిపోతుంది, ఎంత సహజంగా గాలిలో గాలి ఎలా కలిసిపోతుందో, వెలుతురులో వెలుతురు ఎలా సహజంగా కలిసిపోతుందో, నువ్వు బ్రహ్మములో కలిసిపోతావు. ఊరికే అలా విడిపడ్డావునకు వెంటనే అప్పుడు కా ప్రాణం తీసుకోవాలి. అనాత్మలోంచి నువ్వు బయటపడ్డావునకు, మన అనాత్మలోంచి బయటపడగలం, కానీ ఆత్మలోంచి బయటపడగలం, బయటపడలేదు. ఏది మనం కాదో, ఏది మనం కాదో అందులోంచి వేరుపడగలం, ఏది మనం అవునో దాంట్లోంచి వేరుపడగలం, మనం కాని దాంట్లోంచి వేరుపడగలం. దేహంతో, మనస్సుతో, ప్రకృతితో, ప్రపంచంతో, అన్నిటితోటి, దేవతలతో, దెయ్యాలతో, అందరితోటి వేరుపడగలం, కానీ మన స్వరూపంతో మనం వేరుపడలేం. ఏది మనంగా ఉన్నా దాంతో వేరుపడలేం, కానీ అన్నిటితో వేరుపడగలం. నువ్వు ఏ వస్తువుతో అయితే వేరుపడలేవో అది నీవై ఉన్నావు. అది ఎవరై ఉన్నారు? విఆర్ దట్. అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మం అనుకోదు. ఉరికి నీ సాధన బలం కోసం నీ మనస్సు అంటాను. అంతేగాని బ్రహ్మము నేను బ్రహ్మము నేను బ్రహ్మను అనుకోదు, మనస్సు అంటుంది. నేను మంచివాణి నేను మంచివాణి మంచితనం అనుకోదు, మనస్సు అంటుంది నేను మంచివాణ్ణి. ఈ అనుకోటాలే మన క్వాంపలం ఉంచుతున్నాయి. అనుకోటాలు మానేయమన్నారు భగవాన్. పేదవాళ్ళు మీ పేదవాళ్ళని అనుకోకూడదు. నువ్వు పేదవాళ్ళు అనుకున్నా నీ ఆత్మ పేదదా? ధనవంతులు మీ ధనవంతులు అనుకోకూడదు. ధనవంతులు అనేది ప్రకృతి గొడవలు, ఇప్పుడు అవుట్ సైడ్ గొడవలు. ధనం అనేది ధనం పేదరకు ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. చదువులు సంజలు ఉద్యోగాలు ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. ఈ అవుట్ సైడ్ గొడవలను చూసి ఈ వైభవాలను చూసి ఇక్కడ అంతర్యాన్ని మోసపోవడం. నీ బిహేవియర్ చూస్తాడు, నీ హృదయంలో ఉన్న సౌందర్యం చూస్తాడు, నీ మనసు అనిజిందులది చూస్తాడు. అంటే మీకు అర్థం కదా. ఇప్పుడు దాన ధర్మాలు మంచియే, ఆయన ద్వితీయం. అది దానివల్ల నీకు సాక్షాత్కారం కాదు. నీ లోపల ఉన్నటువంటి నీకు ఉద్రేకం కలగజేసి, వేడి కలగజేసి, ఉద్రేకం కలగజేసి, బాగా వేడి కలగజేసి, నీ మనస్సుని దేహాన్ని వేళ్ళలో ముంచేసి, నీ పునర్జన్మలకు కారణాలైన కామ క్రోధాల్లోంచి విడుదల పొందటం వల్ల నీకు సాక్షాత్కారం కలుగుతుంది. కానీ కేవలం దాన ధర్మాల వల్ల కలగదు. అది శకండం. నీ దాన ధర్మాలు అజ్ఞానంలోంచి బయటపడతాంటే మంచిది. అజ్ఞానంలోంచి నువ్వు బయటకు రావటానికి సహకరిస్తే మంచిది. లేకపోతే నీకు చిత్తశుద్ధి కలగటానికి మంచి చిత్తశుద్ధి కలగజేస్తే మంచి. కేవలము నీకు స్వచ్ఛాన్వేషణ లేకుండా ఈ కామ ఈ కోరికలు, ఈ ప్రపంచం, ఆచార్యులు వారు అన్నారు, ఈ ప్రపంచము ఎంత నిజముగా కనిపిస్తుంది అంత ఆనిజము, ఎంత సత్యముగా కనిపిస్తుందో అంత అసత్యము. ఏమండి మీరు అలాగంటారంటే సత్యముగా కనిపిస్తుంది కదా. అంటే నీకు కోరికలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, భోగవాంఛలు ఉన్నాయి, నీకు జ్ఞానం పట్టలేదు. ఎంజాయ్ లోకాన్ని ఎంజాయ్ చేయరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నాం, ఎంజాయ్ చేసి సుఖపడి చచ్చిపోదాం. ఇదే గొడవ. ఎంచేపు నీకు ఎంజాయ్మెంట్ ఈజ్ వన్ థింగ్ అండ్ పర్ఫెక్షన్ ఇస్ వన్ అదర్. పర్ఫెక్షన్ ఇస్ అనదర్. నీ కళ్ళు, నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఎంజాయ్మెంట్ ఉంది, ఎంజాయ్మెంట్ మీద ఉంది. కానీ లిబరేషన్ లేదు, మీద లేదు, సాలిబ్రేషన్ లేదు, మీద లేదు, పర్ఫెక్షన్ లేదు. దీస్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్. ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఎంత దూరం ఉందో, ఎంజాయ్మెంట్కి పర్ఫెక్షన్కి ఎంత దూరం ఉంది అని మనం అందరం అయితే ఎంజాయ్మెంట్ అంటున్నాం. కానీ ఈ ఎంజాయ్మెంట్ అంతా కూడా భవిష్యత్తులో నీకు అశాంతిగా దుఃఖంగా మారిపోతుందని తెలియకపోవటం వల్ల ఎంజాయ్ చేయాలి. ఎవరు ఎంజాయ్ చేసేది నీ మనస్సు. ఎంజాయ్ చేసి ఏమవుతుంది? నీ నరకంలో కూరిగిపోయేటట్టు. అర్జున ఎందుకోలే అవుట్ సైడ్ కూడా ముందు నీ మనస్సును స్నేహితుడిగా మార్చుకో. నీ మనస్సుని బాగు చేసుకుని ఎవరు బాగు చేసి పెడతారు? నీ నేరత్తు బాగు చేసి పెడుతుందా? నీ అత్తగారు బాగు చేసి పెడుతుందా? మీరు ఏదో పచ్చగా ఉంటే చుట్టాలని బంధువులు అంటే బంధించేవాడు. మీరు పచ్చగా ఉంటే పలకరిస్తూ ఉంటారు, మీరు పచ్చగా లేకపోతే ముఖం పక్కన వేసుకుపోతాం. పూర్వం ఒక ఆచార్య గారు ఉండోడు ఇక్కడ కలెక్టర్ గారు కింద. పాపం ఏదో కారణాలు ఆయన పట్టుకెళ్ళి ఎవరో డబ్బులు ఇస్తూ ఉండోడు. ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరో సీఎడీని తీసుకొచ్చి పట్టించారు. పాప ఆయన చాలా మంచివాడే. ఏదో ఆయన తిని చిన్న చిన్న మొత్తాలు, ఏదో 1000 2000 కాదు, కోట్లు కాదు, 1000 2000 లేకపోతే దద్దోజును చక్కెర పొంగనడు. ఈ రాజకీయ ఆయన అమాయకుడు పాప, ఐసీఎస్ఏ కానీ అమాయకుడు. కానీ ఎప్పుడు కూడా ఈ లంచాల పుట్టుకు తెలివైన దొంగలు పెద్ద చేపలు ఎవరు దొరకరు, తెలివైన వాళ్ళు దొరకరు. ఇటువంటి వాళ్ళు అమాయకులు దొరుకుతూ ఉంటారు. వాళ్ళు చివరికి పాపం ఆయన్ని ఎవరు రాజకీయ నాయకులు ఆయనకున్న విరోధులు ఏం చేసి పట్టించి ఉద్యోగం తీసేశారు. ఆయనకి ఇచ్చేది అంత ఇచ్చి వాళ్ళు చక్కెర పొంగ వైష్ణవులు ఆడు చక్కెర పొంగని దద్దోజనం పులిహార అది. లేకపోతే డబ్బు ఎంత ఉరికే 10000 20000 అంతకని దోపిడీ మనిషి కాదు. ఏదో పరుసు 10000 20000 వచ్చి అంతవరకే పాపం. అదేనా ఎవరు ఇష్టం లేకపోతే ఎవడైనా ఆయనకి విష్ణు అంటే ఆవిడకి విష్ణు అంటే ప్రీతి, ఆనందాలు అంటే ప్రీతి, లక్ష్మీదేవి అంటే ప్రీతి. ఒకసారి కొంతమంది వర్తకులు ఈ చిన్న చిన్న బంగారము ఆనందాలు విష్ణువు బొమ్మను తీసుకెళ్ళి ఆయనకు అప్పు చేస్తే చాలా బాగున్నాయి ఈ బొమ్మలు మనం బూట్లో పెట్టి పూజ చేసుకున్నాం అని మరుసటి రోజు బొమ్మలు ఇచ్చిన మరుసటి రోజుని ఆయన తమిళనాడు స్వగ్రాము అక్కడికి పట్టిపోతా అంటే విజయవాడ ఆ కృష్ణారాజు బ్రిడ్జి దగ్గర సిజేడీలు కాసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకుంటే ఇంత చేస్తే విష్ణువు బొమ్మ పట్టుకుని బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది పట్టింగ్ చేశారు, ఉద్యోగం చెడగొట్టారు. ఇంతకీ ఆయన ఒకసారి హైదరాబాద్ లో నాకు కనిపించి అన్నారు, ఏమంటే మీ పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ నాకు దూరానికి నమస్కారం పెట్టేవారు, కొంతమంది పాదాలకు పెట్టేవారు, నా ఉద్యోగం పోయిన తర్వాత ఎవడైనా హైదరాబాద్ లో కనిపిస్తుంటే నా మొహం అంత చూడటం లేదండి, ఎవరు పలకరించడం లేదంట, దాన్ని లోకం అంటారన్నట్టు. నా ఉద్యోగం పోయిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత అయ్యగారు చెప్పలు చూడమని, ఉద్యోగులు ఉన్నప్పుడు కాదు ఆ రిటైర్ అయిన తర్వాత వారు చెప్పలు చూడమని ఎవడంగా నమస్కారం అని పెడతాడు. ఈ మాజీ మంత్రికి కాలక్షేపము, అంతకుముందు ఏదో పండు కోసం వస్తూ ఉంటారు, పండు కోసం వాళ్ళు వస్తున్నారని ఎందుకు తెలియదు, మనం ఏదో గ్రేట్ అని 10 మంది వస్తుంటే మనం ఏదో గ్రేట్ అనుకో, ఎవరు గ్రేట్? మనస్సు గ్రేటా, శరీరం గ్రేటా? ఉనికి ఇదంతా ఇమాజినేషన్, ఇదంతా ఏంటి ఉనికి అది అలా అనుకుంటాడంతే. ఈ అనుకోవటాల వల్ల పంపలు పడిపోతాయి, ఆడుకున్న శాంతి చెడిపోతుంది. అనుకో ఏది అనుకున్నా నువ్వు అనుకునేది ఏది నిజం కాదు, నువ్వు అనుకునేది ఏది నిజం కాదు. నిజం అనేది నువ్వు అనుకున్నట్లేదు, అది ఎలా ఉందో అలా ఉంది, అది ఎలా ఉందో అలా ఉంది, కానీ నిజం అనేది ట్రూత్ అనేది నువ్వు అనుకున్నట్టు నీ ఊహించినట్టు లేదు. ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ సెన్సెస్ ఆలోచన. ఇవన్నిటికి అచేతం, అది అనుభవేక వేత్యం, అది అనుభవం. అది నిజంగా లేదనుకోండి, ఒక రామకృష్ణుడికి అందదు, ఒక రమణుడికి అందదు, ఒక వశిష్ఠుడికి అందదు, రాముడికి అందదు. పూర్వద్మన మహర్షులు యోగులు అనేక మంది ఉన్నారు, సనత్ కుమారుడు ఉన్నాడు, వాళ్ళందరికీ దక్షిణామూర్తి ఉన్నాడు. అది నిజంగా వస్తువు అక్కడ లేకపోతే వాళ్ళకే అందదు, ఉంది కాబట్టి తెలుసుకున్నారు. ఆ బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి ఎదుకులోకి వచ్చింది, కానీ నిజంగా అక్కడ లేకపోతే అది వాళ్ళకి ఇచ్చింది. అది ఎప్పుడు కూడా భగవద్గీత ఎవరు చెప్పారు? వసుదేవుడి గారు అబ్బాయి చెప్పలేదు, వసుదేవుడికి ఎవరు కృష్ణుడి గారు చెప్పలేదు, ఆడి చైతన్యం మైలు చెప్పాడు, బ్రహ్మ మైలు చెప్పాడు కాబట్టి భగవద్గీత. వసుదేవుడి గారు అబ్బాయి కింద చెప్పింది కాదు, నీకు అర్థమవుతుందా? ఉడికే అది బ్రహ్మ భగవద్గీత, వాడు బ్రహ్మ మైలు చెప్పాడు, బ్రహ్మ మైలు చెప్పాడు కాబట్టి దానికి భగవద్గీత అనే పేరు వచ్చింది. మిగతా వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ పేర్ల మీద గీతలు అనే పేరు వచ్చింది. అంతకెంత పాపులర్ కాదు, బైబుల్కి ఎంత ఖ్యాతి వచ్చిందో భగవద్గీతకు కూడా అంతే ఖ్యాతి వచ్చింది. అయితే మనం అధ్యయనం చేస్తే సరిపోదు, అది మనకు అర్థం అవ్వాలి, మనకి చేతనైనంత వరకు ఆచరించాలి. అప్పుడు కృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ స్థితి మనకు అనుభవంలోకి వస్తుంది. ముందు అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మనకు అర్థమైంది, మనకు అర్థం అవుతుంది అనుకోండి, ప్రాక్టీస్ చేయకుండా ఉండలేదు. మనకు అర్థం అవుతుంటే ప్రాక్టీస్ చేయకుండా ఉండలేము. ఆ స్పష్టత రాలేదనుకోండి, సబ్జెక్ట్లో ఆ స్పష్టత రాలేదనుకోండి, రాలేనప్పుడు బ్రెయిన్లో క్లారిటీ మనకు అర్థమయ్యే కొద్దీ బ్రెయిన్లో క్లారిటీ వస్తుంది. అప్పుడు అరచేతిలో ఉన్న వస్తువుని మనం ఎంత స్పష్టంగా చూడగలము, ఇక్కడ దూరంగా ఉన్న వస్తువు కాదు, అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలము, ఈ వస్తువుని కూడా చావు లేని సత్పదార్థాన్ని, చావు ఎలా ఉంటుందో పుట్టికి ఎలా ఉంటుందో తెలియని సత్పదార్థాన్ని వాడికి గోచరం అవుతుంది. ఎంత స్పష్టంగా అరచేతిలో ఉన్న వస్తువుని చూసినట్టు ఇక్కడ మనం నేర్చేది ఇది. ఇంత ఇది అనేకం, నిజం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు, మూడిగా ఉండదు. లోకం నిజమే, జీవుడు నిజమే, దేవుడు నిజమే, ఇన్ని నిజాలు ఉంటాయా? కొన్ని సిద్ధాంతాల్లో ఏం చెప్తారంటే జీవుడు జీవుడు వేరు, జీవుడు దేవుడు వేరు, ఎందుకంటే దేవుడు దేవుడు లేడు, దేవుడు దేవుడు దేవుడు. అంటే దేవుడు దేవుడు వినే ఎందుకు చెప్తారంటే అందరి దేవతలకు సమానమైన శక్తి ఉండదు, విష్ణువుకి ఎక్కువ ఉంటుందని ఏదో వాడు కోరుతూ ఉన్నారు. దేవుడు దేవుడు వేరు, జీవుడు జీవుడు వేరు. ఒక జీవుడికి ఒక జీవుడికి సంబంధం లేదు. జీవుడు వేరు, ప్రకృతి వేరు, జీవుడు వేరు, ప్రకృతి. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజం ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగానే మూడుగానే నాలుగుగా ఉంటుంది. ఇవన్నీ అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు, ఇవన్నీ నిజమే. ఎంతవరకు నీ అహంభావన ఉన్నంతవరకు, నీకు వ్యక్తి భావన ఉన్నంత వరకు, ఈ ఫాల్స్ అయి బాడీ బాండ్ అయి ఉన్నంత వరకు అవి నిజమే. ఏది నువ్వు నిజమనుకునేది, నీ మనసు ఎంత నిజమో అంటే అదే నిజం. అహంభావన అని చెప్పి అన్ని నిజంగానే కనిపిస్తాయి. అది అణిగిన తర్వాత అది ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచే నీకు సత్యం తానుగా వ్యక్తమవుతుంది, సత్యం నీకు తానుగా వ్యక్తమవుతుంది. అప్పుడు ఇది లోపల బయట బేలిబుద్ధి నశ, నేను లోపల ఉన్నాను, ప్రపంచం బయట ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు వైకుంఠంలో, ఇదంతా భేదబుద్ధి నీ మనస్సు కనిపిస్తుంది. మనస్సు కనుక అణిగితే, మనస్సు కనుక అణిగితే అంతా నీవే, నీకు భిన్నంగా ఏది లేదు. ఆ ద్వైత భావన ఉండదు. ద్వైత భావన ఎప్పుడైతే వచ్చిందో నీకు భయం వస్తుంది, అసూయ వస్తుంది, ఈర్ష వస్తుంది, కోరిక వస్తుంది. ఇక్కడ ఆచార్యులు వారు ఏం చెప్పారు, ద్వైత భావన ఉంటేనే నీకు భయం కలుగుతుంది, ద్వైత భావన ఉంటేనే ద్వేషం వస్తుంది. సర్వ అరిష్టాలకి ద్వైత భావన కాదు. ఆచార్యులు వారు ఏమన్నారంటే, నీకు నిజం కాకపోయినది నిజం కింద ఎందుకు కనిపిస్తానంటే నీ అలవాట్ల యొక్క వేగం, నీ కోరికల యొక్క వేగం, నీ వాంఛల యొక్క వేగం, నీ భోగ వాంఛలు, ఆ భోగ బుద్ధి, భోగ వృత్తి కారణం. ఇవన్నీ తీసేసి ఓ పక్కన పెడుతుంది, ఇవన్నీ తీసేసి ఓ పక్కన పెడితే అప్పుడు ఉన్నది వస్తూ ఉన్నట్టుగా గోచరిస్తుంది. నీ అలవాటు యొక్క నిజం కానిది కూడా నిజంగా కనపడటానికి ఎవరు ఇతరుల కారణం కాదు, నీ అలవాట్ల యొక్క వేగం. నీ అలవాట్లను తీసో పక్కన పెట్టి ఉన్న వస్తూ ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. అంచేది ఏదో ఈ కులాల కారణం, మతాల కారణం, అది కారణం, ఈ ప్రకృతి కారణం, గాడివాన కారణం, ఈ కారణం, బయట కారణాలు, అలా బయట పరిస్థితి. నిజంగా శాంతి స్థానంలోకి ఎవడైతే చేరుకున్నాడో ఆ హృదయ స్థానంలోకి, మన కేంద్రం మన హృదయమే, అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. భగవంతుడు నేను ఏ హృదయంలో ఉంటానని చెప్పాడు, ఏ హృదయంలో ఉండి జీవకోటిని కంట్రోల్ చేస్తానని చెప్పాడు, ఏ హృదయంలో ఉండి ఆ శరీరాన్ని నడుపుతున్నానని చెప్పాడు, ఆ హృదయంలోనే అక్కడే ఆ హృదయంలోనే మనం ఉండగలిగితే, అక్కడ భగవంతుడు ఏ హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు, అది భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. ఆధ్యాత్మిక హృదయం అది అది నీ శరీరం కోసి చూస్తే కనపడదు, నీ శరీరాన్ని కోసి చూస్తే కనపడదు. కానీ నీకు మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, నేరిన తలంపు బయట నుంచి రావటం లేదు, ఈ లోపల నుంచి వస్తాము. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నారు, మీరు కూడా డైరెక్ట్ గా చెప్పండి. లౌక్యం అది, లౌక్యం అది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, లౌక్యం మాటలొద్దు, ఇమాజినేషన్ వద్దు, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. ఆయన ఏమన్నాడంటే, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని చెప్పలేదు. వైకుంఠంలోని దేవుడు నీ మనస్సు ఎంత నిజమో అతను అంతే నిజం, నువ్వు చేసే పుణ్యపాపాలు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. కానీ ఆయన అడిగిందంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నీకు నేననే తలంపు ఉంది వస్తుంది, ఈ నేననే తలంపు ఎక్కడ లోపల నుంచి వస్తుందో బయట నుంచి వస్తాను కదా, లోపల నుంచి వస్తుంది, ఇది కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది, లోపల నుంచే వస్తుంది. అది ఎక్కడ నేననే తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో ఆ ఉదయించిన చోట దేవుడు ఉన్నాడు, నీ కంట్రోలర్ ఉన్నాడు, నీ యజమాని ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు అక్కడ, నీ నిజమైన భర్త వాడు. వాడే నీ రూలర్, వాడే నీ భర్త, వాడే యజమాని, వాడే యజమాని. అక్కడికే ఆ బ్రహ్మ పదార్థంలోనే సృష్టిలో, అక్కడి నుంచే సృష్టి వ్యక్తమవుతుంది, అక్కడే లయం అవుతాడు, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను. అంచేదా ఎక్కడో ఉంటాం కాదు, ఈ మూల తలంపు నీకు. నేను దేవుడు లేనని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నేను లేనని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళకి శాంతి కావాలి, దేవుడు లేడని చెప్పే వాళ్ళకి శాంతి కావాలి. దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదండా, మీమాంసం మాకు అక్కర్లేదని చెప్పే వాళ్ళకి కావాలి. అందరికీ శాంతి కావాలి. ఆ శాంతి దేవుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది ఆ దేవుణ్ణి తెలుసుకునే వరకు వీళ్ళు మాకు ఆ దేవుణ్ణి తెలుసుకునే వరకు శాంతి లేదు వాడికి. ఆ దేవుణ్ణి తెలుసుకునే వరకు వాళ్ళకి శాంతి లేదు, క్షేమం లేదు. ఆయన ఆ జన్మ కా జన్మ అశాంతి క్షోభం వెంటాడుతుండేవాళ్ళు. బాహ్య పరిస్థితులు ఒకవేళ అనుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ఒకవేళ ప్రతికూలంగా ఉన్నా అశాంతి వెంటాడుతున్నాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ఎవరైనా మాకు దుఃఖంగా ఉంటుందండి, ఈ మధ్యన మా సంసార పరిస్థితి బాగోలేదంటే, నిజంగా బాగోలేదనుకోండి మీ పరిస్థితులు, మీకు నిజంగా సంసార పరిస్థితి బాగోలేదనుకోండి, సుఖం దుఃఖం వస్తుందనుకోండి, మీ సంసార పరిస్థితి బాగోలేదంటే మీ దుఃఖం వస్తుంది అంటారు కదా, మీ దుఃఖం మీ సంసార పరిస్థితి బాగోలేదంటున్నారు, ఇవన్నీ కలిసి మీ ముఖాన్ని భగవంతుడి వైపుకి తిప్పితే అవన్నీ మంచివి అన్నారు. దుఃఖం కూడా చెడ్డది కాదు, కొన్ని పాఠాలు నేర్పెడుతుంది. దారిద్ర్యం కూడా చెడ్డది కాదు, అది మనకు కొన్ని పాఠాలు నేర్పెడుతుంది. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, ముందు బుద్ధి రావాలని ముందు డబ్బు రాకూడదు, బుద్ధి వచ్చిన తర్వాత డబ్బు రావాలి, కానీ బుద్ధి రాకుండా డబ్బు వస్తాడు పాడైపోతాడు. అంటే వాడికి విచక్షణ లేక ఆ డబ్బు వాళ్ళు చివరికి భోగాలు కొనుక్కుని పాడైపోతాడు. ఆ డబ్బు ఎలా ఉపయోగించాలి అడిగి తెలియదు. అంటే ముందు బుద్ధి రాకుండా డబ్బు రాకూడదు, ముందు బుద్ధి వచ్చాక డబ్బు వస్తే డబ్బు సద్వినియోగం అవుతుంది. ముందు బుద్ధి రాకుండా డబ్బు వస్తే సద్వినియోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. ముందు డబ్బు తర్వాత బుద్ధి కాదు, ముందు బుద్ధి తర్వాత డబ్బు. ఇంతకీ భగవాన్ దేవుడు చెప్తారంటే, నీ ఒకవేళ దుఃఖం వచ్చినా నీ సంసార పరిస్థితులు బాగోపోయినా ఇవన్నీ డ్రీమ్ స్టప్, ఇదంతా డ్రీమ్ స్టప్. మంచి స్వప్నమే, మంచి స్వప్నము డ్రీమే, చెడ్డ స్వప్నము డ్రీమే, ఇదంతా డ్రీమ్ స్టప్పే. నీ సంసార పరిస్థితులు బాగున్నా డ్రీమే, కొంచెం మంచి కళ. నీ సంసార పరిస్థితులు బాగోపోయినా అది చెడ్డ కళ. పరిస్థితులు బాగోలేదంటున్నావు కదా, ఈ పరిస్థితులు బాగోపోవటం నీ ముఖం వైపు నీ భగవంతుడి వైపు తిప్పితే, ఆ దుఃఖం నేను భగవంతుడి వైపు తిప్పితే అంతవరకు అది మంచిది. ఆ ఎక్స్టెంట్ వరకు అది మంచిది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు దేవుడు? ఇది ఎవరు నీ మూల తలంపు, నేననే తలంపు వస్తాను. ఆ నేనైన తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాందోగ్యం. ఈ నేనైన తలంపు గురించి చాందోగ్య పురుషత్తులు సనత్ కుమారుడు నారదుడికి బోధించాడు. చదువువలసిన చదువులన్నీ చదివాను, నేను నేర్చుకోవలసిందంతా నేర్చుకున్నాను, నాకు కొరత ఏమి లేదు, బాహ్య పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కానీ దుఃఖస్పర్శ లేకుండా ఉండలేకపోతున్నాను సనత్ కుమార అన్నాడు నారదు. పరిస్థితులు అన్నీ బాగున్నాయి, పరిస్థితులు అన్నీ బాగున్నాయి, ఏంటి ఇన్ని బోధనాల మధ్యనే దుఃఖ స్పర్శ? ఎన్నో విద్యలు, 64 విద్యుల్లో మాస్టర్ వాడు ఎవడు? నారదుడు. 64 విద్యలు ఆయనకు తెలుసు, ఇన్ని విద్యలు నాకు తెలుసు, అయినప్పటికీ దుఃఖస్పర్శ లేకుండా ఉండలేకపోతున్నాను. సారల స్థితికి ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేకపోతున్నాను. వాడికి బాహ్య పరిస్థితులు చూస్తే అన్నీ బాగున్నాయి, ఎక్కడ లోటు కనపడటం లేదు. అంటే ఇప్పుడు సనత్ కుమారుడు ఏంటంటే, ఎవరంటే ఎక్కడ దుఃఖం లేదు, ఎక్కడ అశాంతి లేదు, ఎక్కడైనా ప్రకృతి వాసం లేదు, ఏ వస్తువు అయితే స్వతంత్రమైనదో, ఏ వస్తువు అయితే సుఖస్వరూపమో దాన్ని తెలుసుకోవడం మానేసి అన్నీ తెలుసుకున్నాం. ఎక్కడ సుఖం ఉందో, ఏ వస్తువులో సుఖం ఉందో దాన్ని వదిలేసి అన్ని విద్యలు నేర్చుకున్నాం. అయితే ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునే వరకు, దాని అనుభవేకి వైద్యం చేసే వరకు నేను అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, శవాలు వెంటాడుతుంది. ఒక జంతు శరీరాలు, మానవ శరీరాలు, ఏదో శరీరం నేను వెంటాడుతాను. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఇదే నేను, అది ఆశ్చర్యం. ప్రతి శరీరం వచ్చిందంటే శరీరం వస్తే లోకం వస్తుంది, శరీరం వస్తే కుటుంబం వస్తుంది. మీకు అర్థమవుతుంది, శరీరం వస్తే పరిసరాలు వస్తాయి, ఆ శరీరం వస్తే ఇదో కులం వస్తుంది. శరీరం వచ్చాక ఇవన్నీ వస్తాయి. ఆ శరీరం వచ్చే వాళ్ళు కులంతో మతంతో వాడు కాని దానితో మీకు అర్థమవుతా పరిసరాలతోటో ఈ ప్రాంతీయతత్వంతో ఎక్కడో చోట ఆడు బంధింపబడి ఎక్కడో చోట అది బంధింపబడి అది కాని దానితో తాదాక్ష్యం పొంది ఆ జన్మ కాజన్మ ఆ జన్మ కాజన్మ స్వరూపానికి దూరం అయిపోతుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటిది? ఇక్కడ మనం ఏది గ్రహించాలి అంటే నువ్వు స్వరూపాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళావు అంతవరకు మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ అది నీకు లభ్యం కాదు. మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ నీకు లభ్యం కాదు. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? కైలాసంలో దేవుడు ఉన్నాడు, ఎక్కడ వైకుంఠంలో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఎంత నిజమంటే వండర్ఫుల్ టీచింగ్. చెవులున్న వాళ్ళందరూ వినండి, ఇవన్నీ ఎంత నిజమంటే ఏది పుణ్యం నిజమే, పాపం నిజమే. మరి కైలాసంలో శివుడు ఉన్నాడు, మరి ఆ వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, ఇవన్నీ నిజమే. ఎంతవరకు నిజమంటే నీ శరీరం చనిపోయాక ఒకడు ప్రయాణం చేసేవాడు శరీరాన్ని శవం కాల్చేస్తారు, ఈ శరీరాన్ని బూడిచ్చేసేస్తారు, ఈ శరీరాన్ని బూడిచ్చేసేస్తారు. ఈ శరీరానికి నేననే శక్తి లేదు పాపం. నేను నేను అనదు. నీకు అర్థమవుతుంది, ఏ శవం కూడా నన్ను వల్లకాటిలోకి ఎందుకు తీసుకెళ్తున్నారా అని అడగదు. ఇదేంటి నన్ను వల్లకాటిలోకి తీసుకుపోతున్నారంటే పాపం శవం అడగదు, అది అడగదు పాపం, మోసుకుపోతాడంటాడు. ఏం చే దేహానికి నేను అనే తలంపు లేదు. లోపల బ్రహ్మం ఉంది, లోపల ఈ సాగు పుట్టుకలతో సంబంధం లేకుండా మీకు అర్థమవుతుంది కదా. దానికి భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, పంచిభూతాలు కదా అచేతం. మీకు అర్థమవుతుందా? ఆ ప్రతి పంచిభూతాలకి అది అచేతం. దాన్ని ఎవరు ఏది అది స్వతంత్రంగా ఉంటుంది, అది స్వతంత్ర అస్వతంత్రమైనది కాదు, అది స్వతంత్రంగా ఉంటుంది. మీకు ఇదని చెప్పాడు కదా, ఆ వస్తువు, ఆ వస్తువు గురించి చెప్పాడు, అది నేను నేను అని అనదు. ఈ శరీరము నేను నేను అని అనదు. మరి నేనెవరంటున్నారు? బ్రహ్మ పదార్థం నేను అనదు. మీకు అర్థమవుతుందా? శరీరం నేను అనదు, అది చైతన్యం నేను అనదు, ఈ జడము నేను అనదు. ఈ రెండింటి మధ్యలో సైతానుగాడు యేసుక్రీస్తు మతస్థుడు, దీని సైతానుగాడు అంటారు. వీడు ఈ రెండింటి మధ్యలో వచ్చాడు మధ్యలోడు. ఈ ఆడపిల్లోరు కాదు, మగ పిల్లోరు కాదు, మధ్యలో సిద్ధమయ్యాడు, అన్నం తినేడు పోతున్నాడు. భీమవరం టౌన్ స్టేషన్ దగ్గర పెళ్లిళ్ళు చేసుకుంటాంటే ఎవడైనా కొంతమంది భోజనాలు పెడతాడంటే రైలు స్టేషన్కి వచ్చినాడు, అక్కడ భోజనం చేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఆడపిల్లోరని మగ పిల్లలు అనుకుంటారు, మగపిల్లోరని ఆడపిల్లలు అనుకుంటారు. అంతేలా టౌన్ స్టేషన్ దగ్గర పనిచేస్తుంది కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి. 100 మందికి ఎస్టిమేషన్ ఇస్తే 10 దాకా 200 మంది వచ్చేస్తున్నారు. కొంతమంది రైలు దిగుతున్నారు, ఏంటి అట్టగాల్సి అంటే భోజనాలు పెడుతున్నారంటే శుభ్రంగా అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆడపిల్లోడు కాదు, మగపిల్లోడు కాదు. అంటే వాడి విచే ఎవడతారు భోజనం చేస్తాడు, మీరు ఆడపిల్లోడు మగపిల్లోడు ఎవరు శుభ్రంగా సాపాడు చేశాడు వెళ్ళిపోతున్నాడు. వాడిని ఇంటి పోయి ఈ మగపిల్లోడికి ఆడపిల్లోడికి అనుమానం వచ్చింది అనుకోండి, ఏంటి నీది ఎవడ మా తరపుడు కాదు మీ తరపుడు అంటే, వాడు మా తరపుడు కాదంటే ఈ విచారణ మొదలు పెడతాడు. ఏం చేస్తాడు? ఇదేంటి ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నావు, ఎవరి తరపున వచ్చావని విచారణ మొదలు పెడితే పత్త లేకుండా పోతాడట. అలాగే ఈ నేను ఈ దొంగ నేను చూశారు, దొంగ నేను మిథ్యా నేను, ఈ దొంగ నేను మిథ్యా నేనుంది. వీడు బ్రహ్మ పదార్థానికి సంబంధించిన వాడు కాదు, కేవలం జడానికి సంబంధించిన వాడు కాదు, చైతన్యానికి సంబంధించిన వాడు కాదు. మధ్యలో వచ్చాడు విచారణ, మధ్యలో వచ్చాడు కాబట్టి విచారణ చేస్తే మధ్యలో పోతాడు. అది నిజంగా ఉంటే విచారణ చేసినప్పుడు ఈ నేను నేననే పదార్థం ఇది ఎక్కడి నుంచి వస్తాను? నీ లోపల నుంచి వస్తాను కదా, అది నీ లోపల నుంచి. అది ఒక్కటే మాటిక నిజం. ఈ మస్ట్ నో ద ట్రూత్, ఈ స్టాల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూ షాల్ మేక్ యూ ఫ్రీ. నీ లోపల నిజాన్ని తెలుసుకునే వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఏంటి పునర్జన్మలలోంచి ఫ్రీడమ్ లేదు? ప్రకృతిలోంచి ఫ్రీడమ్ లేదు, ప్రకృతి గుణాల్లోంచి ఫ్రీడమ్ లేదు, అసత్యములోంచి ఫ్రీడమ్ లేదు, బంధములోంచి ఫ్రీడమ్ లేదు. నువ్వు చివరికి మాస్టర్ నో ద ట్రూత్, యూ షాల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూ షాల్ మేక్ యూ ఫ్రీ. అంతకంటే నీ గచ్చంతరం లేదు. అంటే సత్యాన్వేషకుడై ఉండాలి. సత్యాన్వేషకుడికి మటుకే మిగతా అవసరం లేని విషయాలు నువ్వు పక్కన పెట్టి సత్యాన్వేషకుడికి మటుకే సత్యం తెలియబడుతుంది. ఉపనిషక్తి వాక్యం ఏంటంటే, బ్రహ్మము నేను తెలుసుకోవాలి, బ్రహ్మ పదార్థాన్ని నేను తెలుసుకోవాలనుకున్నా వాడు తెలియబడ్డు. నీకంటే వివేకవంతుడు, నీకంటే గట్టికారేవాడు, నీకంటే తెలివైన వాడే, నువ్వు కించుజ్ఞుడు, వాడు సర్వజ్ఞుడు. అంచేత నీకు నాకు తెలియబడాలంటే వాడు తెలియబడ్డు. వాడు ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. నువ్వు అనుకున్న మాత్రమే తెలియబడ్డావు. డిజైన్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీ కోరిక వల్ల తెలియబడ్డావు, నీ కోరిక వల్ల తెలియబడ్డావు, నీ కోరిక వల్ల వాడు తెలియబడ్డావు. వాడు తెలియబడాలని అనుకుంటే నీ కోరికతో సంబంధం లేకుండా తెలియబడతాడు. నీకు డిజైర్ అక్కర్లా. రమణ మహర్షి గారి సాధన ఏంటి సార్ అని అలా బ్రహ్మ పదార్థం ఈ స్పిరిచువల్ హిస్టరీలో అలా బ్రహ్మ పద ఆయన ఉపనిషత్తులు చదువుకోలేదు, భాగవతం చదువుకోలేదు, వేదాలు చదువుకోలేదు, సాంస్క్రిట్ చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. మామూలుగా హై స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి చదువుకునే అబ్బాయి ఒకసారి కామ్గా కూర్చున్నాడు. అలా వస్తువు బ్రహ్మ పదార్థం ఉంటుంది, ఈ దేహానికి అచేతంగా, పంచభూతాలకు అచేతంగా ఒక బ్రహ్మ పదార్థం ఉంటుందని కనీసం బ్రహ్మం గురించి శ్రవణం కొన్ని శ్రవణం చేస్తే మననం చేయాలని బుద్ధి కలుగుతుంది. మీకు అర్థమవుతుంది? ఆ మననం చేశాక ఆ మననం చేసి వస్తే మనం సొంతం చేసుకోవాలని బుద్ధి కలుగుతుంది. ఆయనకి శ్రవణం లేదు, మననం లేదు, ఏమీ లేదు. ఒక్కసారి సడన్గా ఆ మహా చైతన్యం, మహా చైతన్యం ఆయన హృదయంలోంచి భూవ్యక్తి కలిగించి మీకు అర్థమవుతుంది. మనోదేహమును అతిక్రమించి, ప్రపంచాన్ని అతిక్రమించి, మనోదేహమును అతిక్రమించి, అనాత్మ నుంచి విడదీసి, జడ పదార్థాల నుంచి విడదీసి, మీరు అర్థం, ఆ మహా చైతన్య తనలోంచి ఉద్యోగించి తన స్వరూపాన్ని, ఆ చైతన్య తన స్వరూపాన్ని ఎనికిచ్చింది. ఆయన స్వరూపం ఆయన చదివి మరణానుభవం అంతా జరిగింది. ఆయన మరణానుభవం తర్వాత అమృతానుభవం పొందాడు. అంటే ఏదో చదివి పొందలేదు, ఏదో విని పొందలేదు, ఏదో పని చేయటం వల్ల, ఏదో సత్కర్మ చేయటం వల్ల ఏదో పొందలేదు, ఏదో పని చేయటం వల్ల పొందలేదు. మీకు అర్థమవుతుంది? లోపల మహా చైతన్యం లోపర్చుకుంది, అది లోపర్చుకుంది. లోపర్చుకుని ఏం చేసింది? అప్పుడు ఆయనకి మరణానుభవం కలిగింది. ఆ మరణానుభవంలో దేహం చనిపోయింది, దేహం చనిపోయింది. ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్ చేస్తారు. మరి దేహాన్ని, దేహం పోయినప్పుడు నేను కూడా పోవాలి కదా. మరి దేహం పోయినప్పుడు నేను పోవటం లేదంటే సజీవంగా ఉన్నాను. ఈ దేహానికి మనస్సుకి ఇసుమంత చింతాకంత సంబంధం లేకుండా ఉన్నాను. ఈ దేహంకి నాకు ఇసుమంత సంబంధం లేదు. శరీరం డెడ్ అయింది, ఈ శవాన్ని తీసుకెళ్లి ఎక్కడో కాయ చేస్తారు. మరి కాయ తిన్నప్పుడు నేను కూడా పోవాలి కదా. నేను పోకుండా ఉన్నాను, నేను జీవించున్నానంటే, నేను దేహంతో దేహం పోయినా నేను పోవటం లేదంటే, అంటే దేహం పోయినా తాను ఏ వస్తువుకైతే చావులేదో ఈ కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో, ఎప్పుడైతే ఈస్తో నేను అనుగ్రహించాడో ఏ వస్తువుకైతే చావులేదో ఈ చచ్చే వస్తువులను తాను విడదీసి చావుడైన వస్తువుతో తాదాత్మ్యం కలగజేశాడు. కొన్ని క్షణాల్లో బికేమ్ జ్ఞాని, ఈ బికేమ్ మహర్షి, ఈ బికేమ్ మహావచార, ఈ బికేమ్ యోగి అట్ ది ఏజ్ ఆఫ్ 60. స్పిరిచువల్ హిస్టరీలో బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉందని తెలియకుండా బ్రహ్మము ఎదుకులోకి వస్తున్నాడు. కలియుగంలో కాదు, పూర్వపు యుగాల్లో కూడా ఎవడండి. మనం అనుకుంటే తెలియబడ్డా, ఆయన అనుకోవాలి మీరు తెలియబడాలి. మనం మంచివాళ్ళం బుద్ధిమంతుడు అనుకుంటే అనుకో, ఆయన అనుకోవాలి మీరు బుద్ధిమంతుడు. మనం మీ బుద్ధిమంతులు ఉండే బుద్ధిమంతులు అనుకుంటే సరిపోదు. మీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు అనుకోవాలి, వాడి శాంతి దాత, జ్ఞాన దాత, కాంతి దాత వాడనుకోవాలి. ఏమని నువ్వు బుద్ధిమంతుడు? అందుకని నేను బుద్ధిమంతుడు నువ్వు, నీ బుద్ధిమంతుడు నువ్వు. నీ బుద్ధిమంతుడు అని ఎవరు అనుకుంటారు? దొంగలే అనుకుంటాను. నిజమైన బుద్ధిమంతుడు ఎవడు? నేను బుద్ధిమంతుడిని అనుకోడు. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు? దేవుడు ఎక్కడున్నాడు? మూల తలంపు ఎక్కడి నుంచి, ఏ మూలలో నుంచి వస్తుందో మూల తలంపు, దాని మూల తలంపు మూలంలో దేవుడు ఉన్నాడు. ఆ మూల తలంపు మూలాన్ని తెలిసి విత్తు గొప్ప సాధించి నీ మనస్సుని, నీ ఇంద్రియాలని విత్తు డ్రా చేసి ఉపసంహరించి ఆ మూలం యొక్క లోతులో, మూలం యొక్క మూలంలోకి నువ్వు అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా ఎగగలిగితే నీ తోకం పెంచుకుని, ఇక డబ్బలు కాదు, బుడబొక్కల మాటలు కాదు, నీ సాధన యొక్క బలం పెంచుకుని, తోకం పెంచుకుని, వైరాగ్యం పెంచుకుని, ఆ మూల తలంపు మూలంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మూల తలంపు మూలంలోకి వెళితే అక్కడున్న ఈశ్వరుడు, అక్కడున్న బ్రహ్మని తన స్వరూపాన్ని ఇస్తుంది. అది నీ కడసారి జన్మ చెటాడు కొమ్మ, దానికి తూకం ఉండాలి. నీకు తూకం ఉండాలి. ఈ బుడబొక్కలోడని తెలియవడం, తన తూకం లేని వాళ్ళకి అసలు రాదు. మరి వాళ్ళ మాట ఏంటి? వీడు నిజమైన దేవుడు. ఇక్కడ ఏమని చెప్పాడు కృష్ణుడు? ముందేమని చెప్పాడంటే అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను అన్నాడు. తర్వాత కృష్ణుడు నేనున్నాడు, రాముడు నేనున్నాడు, ఇంకోటి స్కందుడు నేనున్నాడు, ఇంకోటి రకరకాలుగా చెప్పాడు. అది ఉపాసన కోసం చెప్పాడు, అన్ని ఉపాసన కోసం చెప్పాడు. మరి వైకుంఠంలో దేవుడు లేడా? నారాయణుడు లేడా? కైలాసంలో స్కంద రూపంలో స్కందుడు లేడా? మరి అన్ని దేవంటే ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. చెవులను వాళ్ళందరూ వినండి. శరీరం చనిపోయిన తర్వాత ఈ దేహం తోటి తాదాత్మ్యం పొందే నేను వల్లకాటిలో కాడ, వల్లకాటిలో శరీరం కాలిపోతుంది. దేహంతో తాదాత్మ్యం పొందేవాడు కాలడు, వాడి కాలడు పుల్లలు కాల్చడే వాడిని, పుల్లలు కాల్చ ఒక జ్ఞానాగ్ని మటుకే వాడిని కాల్చగలదు. ఒక జ్ఞానాగ్ని మటుకే దేహంతో తాదాత్మ్యం పొంది ఆ నీళ్ళని కాల్చగలదు, కానీ పుల్లలో, పిలకలు, కరెంటు, పవన్ కాల్చలేదు. ఈ కరెంటు వల్ల కరెంటు వల్ల కూడా వస్తున్నాయి కదా, కరెంటుతో శవాన్ని కాల్చేది, అది కూడా కాల్చలేదు. భౌతిక పదార్థాలు ఇవి కూడా కాల్చలేవు. ఒక జ్ఞానాగ్ని మటుకే కాల్చగలదు. అంటే దేహం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో, మీకు అర్థమవుతుందా? ఏ మనస్సు అయితే ప్రయాణం చేస్తాడో, ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో, వాడెంత నిజము? ఎవడు మరణానంతర జీవితం ఏ జీవుడైతే నిజానికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. నిజానికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. జీవుడికి కమింగ్ ఉంది, గోయింగ్ ఉంది. నిజానికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. అయితే శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడి ఎంత నిజమో, నీ లోకాలు అంత నిజం, నీ పుణ్యపాపాలు నిజలేదు. కైలాసమును శంకరుడు, వాయుకొండలు నారాయణుడు అంత నిజము. ఇవన్నీ పాక్షిక సత్యాలే, కానీ పూర్ణ సత్యాలే కానీ నీ మనస్సు ఎంత నిజము, శరీరం చనిపోయాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడెంత నిజము, అయ్యి ఎంత నిజం. వాడు శరీరం ప్రయాణం చే, శరీరం చనిపోయాక ప్రయాణం చేసేవాడు ఇప్పుడు లేడు. వాడు ఇప్పుడు లేడు. వాడు లేడని సంగతి నీకు తెలిస్తే నీకు ప్రయాణం రాకపోతుంది. నువ్వు శరీరం మరణించాక ఆ లోకానికి, ఈ లోకానికి తిరగక్కర్లేదు. శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు లేడు. నువ్వు అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి నువ్వే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతి వాసు. ఈ చిన్నాన్వేషణ ఇక్కడ ప్రారంభించి సుమారు 5 సంవత్సరాలు అవుతాయి. ఇక్కడ సినిమా మిషన్ ప్రారంభించడమే కాకుండా ఈ చిన్న మిషన్ బుక్స్ తాలూకు ప్రింటింగ్ దాని సేల్స్ ఇవన్నీ కూడా భీమవరం చిన్న మిషన్ వారు చూస్తున్నారు. నాగేశ్వరరావు గారికి ఈ చిన్న మిషన్ ఇక్కడ ఫౌండరు అధ్యక్షుడు. కొంతమందికి పరలోక జ్ఞానం ఉంటే ఈలోక జ్ఞానం ఉండదు, ఈలోక జ్ఞానం ఉంటే పరలోక జ్ఞానం ఉండదు. కొంతమంది కుడి చేతితోటి బాగానే రాయగలరు, ఎడం చేతితోటి కూడా బాగా రాయగలరు. అర్జునుడు కుడి చేతితోటి యుద్ధం చేయగలడు, ఎడం చేతితోటి కూడా యుద్ధం చేయగలడు. అంటే రెండు లోకాల జ్ఞానం ఉంది నాగేశ్వరరావు గారికి. అంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఉంది, వ్యవహార జ్ఞానం ఉంది. నాగేశ్వరరావు గారికి వ్యవహార జ్ఞానం ఉంది, పరలోక జ్ఞానం ఉంది. అంటే ఆయన కుడి చేతితోటి పని చేయగలరు, ఎడం చేతితోటి పని చేయగలరు. లోక జ్ఞానం ఉంది. తర్వాత దానితో పాటు పుష్పానికి ఆ కలంతో పాటు ఆ రంగుతో పాటు సువాసన కూడా ఉంటే ఎలా ఉంటుందో అంటే రెండు లోకాలు యహం పరం కూడా రెండు ఉన్నాయి. నాగేశ్వరరావు గారు ఆయన చెప్పిన మాటలు కొన్ని నాకు వినపడ్డాయి, కొన్ని వినపడకపోయినా. పోరువరుడు చెప్తాడు, కొంతమంది పుస్తకాలు రాస్తే ఆ పుస్తకం కంటే పరిచయం బాగుంటుంది. కొంతమంది పుస్తకాలు రాస్తారు, ఆ పుస్తకాల మీద పరిచయం రాయిస్తారు కొంతమంది, ఆ పుస్తకాల కంటే పరిచయం బాగుంటుంది. అలాగే మేము చెప్పే మాటల కంటే ఆయన చెప్పిన పరిచయం వాక్యలే బాగుంటాయి. కొన్ని వినపడ్డాయి, నాకు కొన్ని వినపడలేదు. అయితే మనకి భక్తిగా శ్రద్ధగా ఇక మనందరినీ ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేయటమే కాకుండా ఈ సభానంతరం ఇక్కడ అన్నపూర్ణమ్మ గారికి సన్మానం కూడా ఈ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వారికి ఈ చిన్మయ మిషన్కి, నాగేశ్వరరావు గారికి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాం. మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ముందు కావలసింది ఆత్మవిశ్వాసం. ఆధ్యాత్మిక జీవితం అంటారు, భౌతిక జీవితంలో కూడా మనకి సక్సెస్ ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. మనం సాధన చేసినా కొంతమంది తిండి తిన్నా ఆ జీర్ణశక్తి బాగోపోతే రేణేం పొందదు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి సాధన చేసినా రేణేం పొందదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మలాభం సాధ్యం కాదు. స్వామీజీ అంటా ఉండవచ్చు, దేవుడి మీద విశ్వాసం కాదు, మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. మీ మీద మీరు విశ్వాసం పెంచుకోకపోతే మీకు దేవుడు తెలియబడదు, జ్ఞానం రాదు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి లోకంలో అందరూ స్నేహితులుగానే కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం లేనివాడికి మిత్రులు కూడా విరోధుల కిందే కనిపిస్తారు. వాడు నేయడం చూసి వాడికి భయం వేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తులందరం, మీరు నేను మనం అందరం పెంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటామనుకోండి, లోకం అంతా మన క్షేమం కోరుతున్నట్టు ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేదనుకున్న అందరూ వీరేదిలే, లోకంలో మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ లేరనిపిస్తాం. మనకి దిక్కున్నా దిక్కు లేదనిపిస్తాం. ఎవరికి? తన మీద తనకి విశ్వాసం లేని వాళ్ళు. అంటే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు మనకు తీసుకొచ్చే అరిష్టం, మన మనస్సుకు మనకు తీసుకొచ్చే ఇబ్బంది ఇతరులు ఎవరో తీసుకురాలేరు. ఎక్కువ ఇతరులు ఎవరో కష్టపడుతున్నారని అనుకుంటాం, మన మనస్సే మనకు కష్టపడతాం. అందరూ శాంతి కావాలి, సుఖం కావాలని కోరుకుంటారు. అలా ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం. అసలు అసుఖం లేదు, అశాంతి లేదు. లోపల ఉన్నదే శాంతి, అది ఉంది కాబట్టి మనం కోరుకుంటున్నాం. మన హృదయంలో ఏది ఉంటే అది కోరుకుంటాం. ఉన్నదే సుఖం, అది ఉంది కాబట్టి మన హృదయంలో అది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సహజంగా ఉన్నదే వాస్తవమే. సహజంగా లేనిది ఏది వాస్తవం? సహజంగా లేనిది వస్తూ ఉంటా పోతూ ఉంటాం. సహజంగా లేని వస్తువు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏదైతే సహజంగా ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది వాస్తవం. అది అంటే మనం మన మనస్సు మనకు స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం అదుపులో పెట్టుకుంటే, మన మనస్సుకి సభ్యత నేర్పితే, అందులో ఉన్న ఇష్టాలు అయిష్టాలు బయటికి తోలేస్తే, మన మనసులో ఇష్టాలు ఉంటాయి అయిష్టాలు ఉంటాయి, అవి బయటికి తోలలేకపోతున్నాం. ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేసిన బయటికి తోలలేకపోతున్నాం. అంటే లోపల మనకి శాంతి ఉన్నా ఈ మనస్సు దాని తాలూకు గుణాలు, మనస్సు దాని తాలూకు ఆందోళన, ఈ మన వెంటాడటం వల్ల లోపల శాంతి ఉన్నా మన చేతికి అందటం లేదు. యేసుక్రీస్తు అంటాడు, ఆకాశంలో తిరిగే పక్షులకి కొంపలు ఉన్నాయి. ఆకాశంలో తిరిగే పక్షులకి అందరు గూళ్ళు కట్టుకుంటాయి. ఊరికే తిరుగుతూ ఉంటే గూడు కట్టుకుంటాయి, గూట్లో ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు ఆ గూడు కూడా లేదు. అయినా నేను శాంతిగానే ఉండాలి. కొంతమంది అన్నీ ఉండి అశాంతిగా ఉంటారు, కొంతమందికి ఏమీ రాకపోయినా శాంతిగా ఉంటారు. అది యేసుక్రీస్తు చెప్పిన మాట. శాంతిగా ఉండటమే కాదు, ఒక అద్దెలు లేకుండా మానవ జాతిని ప్రేమించాడు. కదా యేసుక్రీస్తు జీవితంలో నిన్న క్రిస్టమస్ అయింది కదా. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆ యేసు అంటే ఒక భాష ఉంది, ఏదో భాష, ఆ భాషలో యేసు యేసు అనే పదం ఉంటుంది. ఇబ్రు భాష ఏదో ఒక భాష, ఇబ్రు భాషలో యేసు అంటే గౌతమ బుద్ధుడు పాలీ భాషలో బోధించాడు. యేసు జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే శిలువ వేయబడ్డాడు. ఆయన శరీరం శిలువ వేయబడింది. ఆయనకి అన్యాయం జరుగుతున్నా ప్రతిఘటించలేదు. ఆయనకి యేసుక్రీస్తుకి అన్యాయం జరుగుతున్నా, ఆయన ఏమి పొరపాటు చెయ్యకపోయినా ఆయనకి శిక్ష వేస్తా అంటే దాన్ని ప్రతిఘటించలేదు. రెజిస్టర్ ఇది ఆయనకి చెడ్డ జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించలేదు, దాన్ని నిరోధించలేదు. వాడు అతన్ని శరీరం సిరివేసినప్పుడు అక్కడ సిలువు ఎవరిని వేశారు? సిలువ ఆ శరీరాన్ని సిలువు వేశారు. శరీరాన్ని సిలువు వేసిన తర్వాత మళ్ళీ ప్రాణం విడిచిపెట్టాక మూడో రోజున మళ్ళీ సజీవుడి వచ్చాడు. అంటే లోపలన్న పదార్థానికి శరీరానికి మరణం ఉన్నా లోపలన్న వస్తువుకి మరణం లేదని నిరూపించాడు. మూడో రోజున మళ్ళీ దిగిసి వచ్చాడు. శుక్రవారం సిరి వేశాడు, ఆదివారం మళ్ళీ డెలిసి వచ్చాడు. శుక్రవారాన్ని చాలా మంది ఫ్యాకల్ ఫ్రైడే అంటారు. ప్రపంచంలో మహాత్ముని చరిత్రలు, మహర్షులు చరిత్రలు, యోగుల చరిత్రలు ఇష్టి చూసుకుంటే చాలా మంది శుక్రవారమైన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఫ్రైడే ఈ ఫ్యాటల ఫ్రైడే అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. మహాత్ముడు గాంధీ గారిని కూడా శుక్రవారమే చంపబడ్డాడు ఆయన. 190 మంది మహర్షులు మహాత్ములు దేవతల అనుగ్రహం వల్ల పుణ్యపురుషుడు కొన్ని స్నేహాలు చేసి సద్గ్రంథాల యొక్క సహాయం వల్ల ఈ పుణ్యపురుషుడు పుణ్యాత్ముడు మహర్షులతో సహవాసం చేసి ఆ లేని వాడు లేనట్టుగా తెలుసుకుంటే నీకు ప్రయాణాలు ఆగిపోతుంది. వీడు ఇప్పుడు లేడు, శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు లేడు. కానీ ఇప్పుడు లేడన్న సంగతి ఇప్పుడు తెలియాలి. ఎప్పుడు తెలియాలి? శరీరానికి మరణం రాకముందు, శరీరానికి మరణం రాకముందే తెలియాలి. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు జీవితం చిన్నతనంలో కూడా సాధన చేసుకోవాలి. కొంతమంది ఏంటి ముసల్తనంగా చేసిన చిన్నతనంలోంచి నువ్వు సాధన చేసుకుంటేనే నీకు స్టాండర్డ్ బాగుంటుంది, నీకు స్టాండర్డ్ బాగుంటుంది. అంటే ఇంకోటి నీకు భక్తి వల్ల సత్కర్మ వస్తే, సత్వగుణం వస్తే, సత్వగుణం ఉన్నవాడే ఎక్కువ సత్కర్మ చేయాలి. రజగుణం వాడు ఏదైనా మంచి చేసినా ఇచ్చిన వాడు సుఖపడ్డం, పుచ్చుకున్న వాడు సుఖపడ్డం. ఈ రజగుణం ఉన్నవాళ్ళు తమగుణం ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు చేస్తే సమాజానికి ఎప్పుడైనా మంచిది, వాళ్ళు సుఖపడరు. వీళ్ళు ఎవరైతే సమాజానికి ఉపయోగం చేశారో వాళ్ళు ఉపయోగపడరు. ప్రభుత్వం చెప్తాను ఇప్పుడు అక్కడ ఇల్లు ఖర్చు పెట్టాం, ఇక్కడ ఇల్లు ఖర్చు పెట్టాం, ఇక్కడ ఏదో ఖర్చు పెట్టాం, ఇక్కడ ఏదో ఖర్చు పెట్టాం, ఇదేదో ఖర్చు పెట్టాం, ఎవరు సుఖపడరు. వచ్చేవాళ్ళు ఏం చేసి చెప్పమంటారా? అవినీతి లేని అభివృద్ధి వల్ల సుఖపడతారు, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి ఎవరు ఎవరు సుఖపడరు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అవినీతి లేని అభివృద్ధి వల్ల మనం సుఖపడతాం, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి వల్ల మనం సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అక్కడ అభివృద్ధి అక్కడ అభివృద్ధి బాహ్యంగా ఏదో అభివృద్ధి వచ్చినా సుఖపడం. వాపుని బలం అనుకుంటే ఎలాగంటే మనం బోధకాలు వచ్చిందనుకోని బలంగా ఉన్నాం, బలంగా ఉన్నాంటే అర్థం. బోధకాలను చూసి నా కాలు బాగున్నాయి, బలంగా ఉన్నాను, బలంగా బోధకాలను చూసి బలంగా ఉందనుకుంటే ఎలా ఉంటుంది? ఇది అంతే. ఇక అక్కడ పుస్తకం వదిలేశాం, మస్తకం పుస్తకం తగ్గండి, ఎక్కడెక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇంతకి భగవంతుడు విచారణ మార్గం ఒకటే కాదు. భగవంతుడు డౌటింగ్ తామసులో ఉంటారు. కొంతమందికి ఏ రోజు గారోజు అనుమానం, ఏ గంట కానీ శనివారం ఒకలాగా ఉంటారో ఆదివారం లేకుండా, వాళ్ళు డౌటింగ్ తామస్. వాళ్ళు బైబుల్ ఏమన్నారంటే వాళ్ళు డౌటింగ్ తామస్, ఏ రోజుకి ఒక రోజు అనుమానం. నీకు అర్థమవుతుందా? అటువంటి వాడికి విచారణ మార్గం మంచిది. అలా కాకుండా నీకు విశ్వాసం ఉందనుకో, విశ్వాస బలం ఉందనుకో, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అనేటువంటి ఒక కర్త ఒకడున్నాడు, మనకి యజమాని ఒకడున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం నీకు ఉందనుకో, ఆ విశ్వాస బలం ఉందనుకో, ఒకసారి నాకు ఇది మార్గం మంచిది. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. మనం అనుకున్నా అనుకోపోయిన నెరవేరేది ఆయన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకసారి మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలుస్తాం, ఒకసారి మన సంకల్పం ఈశ్వర, అప్పుడు ఈశ్వర సంకల్పం వల్ల జరిగిందని మనం అనుకుంటాం. మన తెలివితేటల వల్ల సాధించాం అనుకుంటాం, లేకపోతే మన దగ్గర ఉన్న పైసల వల్ల సాధించాం అనుకుంటాం. ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకవేళ ఈశ్వర సంకల్పం మన ఈశ్వర సంకల్పం ఈశ్వరుడు ఏదైతే అనుకున్నాడో ఒకసారి మనం అదే అనుకుంటాం, అప్పుడు జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. అప్పుడు కూడా మనం అనుకోవటం వల్ల జరగలేదు, ఈశ్వర సంకల్పంలో జరిగింది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనకు అహంకారం ఉంది కదా, దేహాభిమానం ఉంది. మనం క్రిస్టమస్ రోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటి, యేసుక్రీస్తు శరీరాన్ని ఎలా చిరివేశారు, మన దేహాభిమానాన్ని, ఈ దేహబుద్ధిని, ఈ శవబుద్ధిని చిరివేయాలి. వాడు మహాజ్ఞానం అవుతాడు. అది క్రిస్టమస్ ఇచ్చే సందేశం. దేహానికి అది చిరివేయచ్చు, దేహం ముద్దు దేహం చేయడం. ఆ అసలు దేహానికి తానున్నాను సంగతి తనకు తెలియదు. అది దేహానికి తానున్న మనం ఉన్న దేహం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ తానున్నాను సంగతి తన దేహానికి తెలియదు. అంటే లోపల నీకు అజ్ఞానం ఉన్నంత కాలం అజ్ఞానం మనల్ని పెట్టే క్షోభ ప్రపంచం తట్టలేదు. 300 కోట్ల మంది మనకు క్షోభ తీసుకురాలేదు, అజ్ఞానం మనకు తీసుకొచ్చే క్షోభ. మనం అనుకుంటాం ఇతరుల మీద పెడతాం, కానీ మన అజ్ఞానం మనకి ఎక్కువ క్షోభ తీసుకొస్తుంది. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈశ్వరాన్ని పొందటానికి ఉన్న వస్తువు ఆ పదార్థాన్ని ఎరుకలో తెచ్చుకోవడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి విచారణ మార్పు, ఎంక్వైరీ, ఎనాలసిస్. ఏంటి ఎంక్వైరీ? ఎనాలసిస్. ఈ ఎనాలసిస్ 2, 1 మనకంటే నీకు విశ్వాసం అంటే నీ విశ్వాసపాత్రుడు అనుకో, నువ్వు విశ్వాసపాత్రుడు అనుకో. కొంతమందికి ఈశ్వరుడు పట్ల సాధ్యమైన చరిత్ర ఉంటుంది. ప్రహ్లాదులు, ధ్రువుడు అటువంటి వాళ్ళు మనకు భాగవతంలో వీళ్ళు వస్తారు. వాళ్ళిద్దరు పిల్లకాయలే, పిల్లకాయలైన బాలుడే వాళ్ళు. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటుంది. లివింగ్ ఫెయిత్ అంటారు దాన్ని. ఏమంటారు? లివింగ్ ఫెయిత్ అంటారు. అది నీకు కనుక ఉంటే ఆ విశ్వాసం ఈశ్వర నేనంటే నేను ఎవరికైతే ఈశ్వర ఎవరికైతే ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం ఉందో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉండవు, వాడు ఈశ్వరుడు చేతిలో పనిమెట్టుకుని ఉంటాడు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ మనస్సును బుద్ధిని బాగు చేసుకో, నీ మనస్సును బాగు చేసుకో, బాగు చేసుకుని అది జ్ఞానం మార్గం. అదేంటది జ్ఞానం మార్గం? నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు, ఒక నాకు ఇచ్చే నీ మనస్సును, నాకు ఇచ్చే నీ బుద్ధిని, నాకు ఇచ్చే నేను బాగు చేసి పెడతాను. అది శరణాలే. మనం అది చేయటున్నది, ఇది చేయకుండా మనం బాగు చేసుకోవడం ఈశ్వరుడికి స్వాధీనం చేయడం. మన మనస్సుని మనం అనాలసిస్ చేసుకోలేకపోతున్నాం, కొన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం ఈశ్వరుడికి ఇద్దంటే ఈశ్వరుడికి సమర్పించు. ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పాడు, నాకు నాకు పుష్పం సమర్పించు, పత్రం సమర్పించు, ఒక ఫలం సమర్పించు అని చెప్తాడు. ఎందుకని ఇలా ఎలా నేర్పితే మన మనస్సును సమర్పించే తాగి ఏది మన ఏది నేను అనుకుంటున్నామో ఆ నేను తీసుకెళ్లి ఈశ్వరుడి పాదాల దగ్గర పెడతాను. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. అది ఎప్పుడైతే అది వచ్చిందో వీరికి ముందు దుఃఖం ఆగిపోతుంది, అశాంతి ఆగిపోతుంది. అంటే అలా చేయగా చేయగా భగవంతుని తెలుసుకోగా వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాలి వారు అనుకున్నారు, మాలతి ఆడవారు. నమ్మాలి వారు వైష్ణవ తమిళనాడులో విష్ణు భక్తులు నాలవార్లు అంటారు, శివభక్తులు నాయనాడులు అంటారు. నమ్మాలి వారు వాడు ఏమన్నాడంటే, వాడు వాడు పెరిమాళ్ళు అంటారు. దేవుని పెరిమాళ్ళు అంటే పెద్దవారు, పెరిమాళ్ళు అంటే పెద్ద అంటే పురుషోత్తముడు. వాడు ఎవడు? పురుషోత్తముడు. నమ్మాలి వారు పురుషోత్త భగవంతుడితో ఏమన్నాడంటే, ఓ పెరిమాళ్ళు పెరిమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వు నవ్వు నేను లేను. నిన్ను తెలుసుకునే వరకు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకునేవాడు. నేను తెలుసుకున్నాక అనిపించింది అసలు నేను లేను. అంటే ఇక్కడ ఇంకా పెర్సనల్ ప్లెజర్ కాను, ఇక్కడ పెర్సన్ ఉంటే పెర్సనల్ ప్లెజర్ వస్తుంది, ఇక్కడ పెర్సన్ ఉంటే పెర్సనల్ పెయిన్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఎవడైతే దైవం అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికి పెర్సనల్ పెయిన్ ఉండదు, పెర్సనల్ ప్లెజర్ ఉండదు. ఇంకా ఇక్కడ పెర్సన్ పత్తా లేకుండా వెళ్ళిపోయాడు. పెర్సనల్ గా రియాక్షన్ ఏమి ఉండదు అక్కడ. కానీ శరీరం చనిపోయినప్పుడు మనం అందరూ ఏమనుకుంటున్నాం? చనిపోతున్నాం చనిపోతున్నాం. ఆచార్యులు వారు అంటారు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదనుకుంటున్నాం, చచ్చి తీరుతా ఉన్నాడు. ఇంతమంది ఉన్నాం, మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నాం, పుట్టాం అయితే బర్త్డేలు చేసుకోవటం. రమణ మహర్షి గారు అన్నారు, ఎన్ని బర్త్డేలను చేసుకుంటారో ఎన్ని శవాలను మోస్తారని అడిగాడు. ఎన్ని బర్త్డేలు చేసుకుంటారో ఎన్ని ప్రతి శవం వస్తే బర్త్డే వచ్చేస్తుంది. ఎన్ని బర్త్డేలు చేసుకుంటారో ఎన్ని శవాలను చేసుకుంటారో ఏమన్నా మీరు తెలుసుకుంటేనే నిజమైన పుట్టినరోజు. మీరు ఏదిగా ఉన్నారో దాంట్లో మేలుకోవటమే నిజమైన పుట్టినరోజు. మీరు ఏదిగా ఉన్నారో అక్కడ మెరుగు రావాళ్ళు. మీకు అర్థమవుతుందా? అంటే నిద్రలోంచి మనకు మెరుగులోకి ఎలా మెరుగు నిద్రలోంచి మెరుగులోకి వచ్చేవాడికి, జాగ్రత్త అవస్థలోకి వచ్చేవాడికి మనకు మెరుగు ఎలా వస్తుందో, మీకు ఏదిగా ఉన్నారో దాంట్లోకి మెరుగు రావాలి. అది రియల్ బర్త్డే, ఇట్ ఇస్ ఎ ట్రూ బర్త్డే, ఇట్ ఇస్ ఎ లాయల్ బర్త్డే. యాని దొంగ చావులు దొంగ పుట్టుకు, యాని దొంగ చావులు దొంగ పుట్టుకులు. నేను చనిపోతున్నాను అనుకున్నాడు పుడతాడు, నేను పుట్టాను అనుకున్నాడు చనిపోతాడు. మీకు అర్థమవుతుందా? పుట్టిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు. ఈ రెండింటితో సంబంధం లేదు. సద్వస్తు ఒకటి ఉంది, మీకు అర్థం? ఆ సద్వస్తు మీకు ఎరుకులోకి వస్తే దానికి చావు పుట్టుకు లేదు కాబట్టి మీకు అసలు డెత్ల స్టేట్ పొందుతాయి. అప్పుడు ఇమ్మోర్టల్, అప్పుడు అమృతానుభవాన్ని పొందుతారు. గాంధీ, మహాత్మా గాంధీ గారికి 1921లో ఆయన భార్యకి జబ్బు చేసిన, ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఎవరు గాంధీ గారు దక్షిణాఫ్రికా అంటే, అప్పుడు డాక్టర్లు చెప్పారు, ఏ కస్తూర్బాయి ఎంతో కాలం బతికిరాలేదు, మీరు వెంటనే వస్తే మంచిది. అప్పుడు కస్తూర్బాకు ఒక లెటర్ రాశాడు. గాంధీ గారు సాధకుడైనా, గాంధీ గారు సాధకుడు. ఆయన కస్తూర్బాకి ఏమని రాశాడు? డాక్టర్కి రాలేదు, డాక్టర్ చేసి వైద్యుడికి నీకు చేస్తున్నారు. ఆయన భార్యకి ఏమని రాశాడంటే, గాంధీ గారు గాంధీ లేడి దగ్గర లేడు, గాంధీ దగ్గర లేడు అనుకోకు, అది వదిలేదు. అవుట్ స్టేజ్ గొడవలన్నీ వదిలేయమన్నాడు. పరమాత్మ రామ్, పరమాత్మను స్మరించు. నువ్వు ఇప్పుడు విషయాలను కలిసి స్మరించవలసింది. బాపూజీ దగ్గర లేడని కూడా అనుకోదు, పరమాత్మను స్మరించుకో, పరమాత్మనే స్మరించుకో. నువ్వు ఇప్పుడు శరీరానికి చావు రాకముందు ఇప్పుడు కాకపోయినా ఏదో రోజు చనిపోతావు, నీకు అర్థమవుతుందా? నువ్వు మనకి ఎప్పుడైనా మధ్యలో జబ్బు చేస్తుంది, జబ్బు చేస్తే తగ్గిపోతుంది, దాటిపోయామనుకుంటావు. ఎన్నిసార్లు దాటిపోయినా దేహం దహించబడవలసి ఉంది. దాటిపోయాం ఆ జబ్బు తగ్గిపోయింది అనుకోండి, ఆ జబ్బు తగ్గిపోతే దాటిపోయాం, ఇంకా పర్వాలేదండి. అంటే ఏళ్ళు ఉంటాడు, ఎన్నిసార్లు జబ్బు చేసినా ఏదో రోజునే దేహం దహించబట్టడానికి వచ్చింది. మీరు 10 అంతస్తులు మేళ్ళలో ఉన్నా దేహం కాల్చబట్టడానికి వచ్చింది. రోజు వెన్నపూస పెరిగేసుకుని అన్నంతన్నా దేహం కాల్చబట్టడానికి వచ్చింది. అది దహించబడుతుంది. అది ఇప్పుడు గాంధీ గారి భార్యకి రాశారు ఏమంటే, ఉండటమే దేహముడు, మనందరికీ ఉండాలన్నా చనిపోవాలన్నా, ఇక్కడ ఉన్న ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా చనిపోవాలన్నా అందరికీ ఉండాలి. ఆ ఉండటమే దేహముడై ఉన్నాడు. అయ్యాం గతయాం, అయ్యాం గతయాం, ఉండటమే దేవుడై ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మనం కూడా ఆయన అంశవాళ్ళం కాబట్టి మనం కూడా ఉండాలని ఉంది. మనం ఎవరికి చనిపోవాలలేదు, అందరికీ ఉండాలని ఉంది. ఆ ఉండటమే దేవుడు. ఆ ఉండే ఉంటున్న మనం ఉన్నాము. మీకు అర్థమవుతుందా? అయ్యాం, అయ్యాం, నేను ఉన్నాను అనేటువంటి అనుభవం, దేహంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా నేను ఉన్నానే అనుభవం నీకు వచ్చింది అనుకో. ఏదో ఒక వస్తువు ఉంది, అది ఎప్పుడు ఉంటుంది, ఆ తాలూకు నీకు అనుభవం వచ్చింది అనుకో, నీకు అర్థమవుతుంది. దేహం పోయినా అని ఉంటామని సంగతి తెలుస్తుంది. దేహం పోతే మనం ఏమనుకుంటున్నాం? పోతున్నాం అనుకుంటున్నాం. ఆ ఉన్నానని అనుభవం వచ్చిన వాడికి దేహం పోయినా తాను ఉన్నాననే, తాను ఉన్నానని అనుభవం తాను అనుకుంటుంది. దేహం పోయినా నేను ఉన్నానంటే అనుకుంటాడు. ఎవడు అమృత అనుభవం పొందినవాడు? నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి బెండ పెట్టుకోకుండా, విషయ చింతన లేకుండా, బాపూజీ ఇక్కడ లేడేంటి, బాపు ఇక్కడ లేడేంటి బా అని అనుకోకుండా నీకు అర్థమవుతుంది. దేహం పోయినా ఉంటావు, ఆ ఉండే స్థితిని పొందటానికి ప్రయత్నం చేయి. అది శరీరానికి చావు రాకముందే దానికి యత్నం చేయి. ఇప్పుడు 1921లో రాసిన లెటర్ దక్షిణాఫ్రికా నుంచి. ఆ వంద లేదో ఉంది, దానికి దేనితో ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మనకు రాంగ్ ఐడెంటిఫికేషన్, మనకు రైట్ అండర్స్టాండింగ్ లేదు, రైట్ అండ్ రైట్ ఐడెంటిఫికేషన్ లేదు, రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ ఐడెంటిఫికేషన్. రాంగ్ పాత్ర ఉన్నా దాని రైట్ పాత్ర లేవు. అసలు మనస్సుని అనాలిసిస్ చేయటం లేదు మనం. మన అశాంతికి, మన దుఃఖానికి, మన క్షోభకి మన మనస్సే కారణమైన సంగతి కూడా మనకు తెలియటం లేదు. అయితే అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాం. గాఢనిద్రలో దేవుడు ఉన్నాడా లేడా అని మేము శబరకుండదు. మనం కాని దేహంలోంచి, కాని అలవాట్లలోంచి, కాని మనస్సులోంచి, కాని ప్రపంచంలోంచి ఈ దేవతలు, దెయ్యాలు, పునర్జన్మలు, పూర్వజన్మలు వీటిల్లోంచి విడిపోతున్నావు, సపరేట్ అయిపోతుంది. మనం కాని దాంట్లోంచి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రోజులు సపరేట్ అవ్వాలి. దేహాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేకపోయినా అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఏదో రోజు. దేహాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేదనుకోండి, అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. మనం కాని దాంట్లోంచి ఏదో రోజు వేరు పడవలసింది, అది ప్రకృతి. మనం ఏదైతే అవునో దాంట్లో సపరేట్ అయ్యే అవకాశం లేదు, అది అవకాశం లేదు. గాఢనిద్రలో ఇది ఎప్పుడో ఈ రోజుకి, రేపటి రోజుకి, ఈ రాత్రి నిద్ర ఎటువంటిదు, ఈ జన్మకి, రాబోయే జన్మకి చావటువంటి. అంటే మనం నిద్రలో వచ్చాక అదే శరీరంలో మేల్కొంటాం. నీకు అర్థమవుతుందా? చావు ద్వారా ఇంకో శరీరంలో మేల్కొంటాం. రాత్రి నిద్రలోంచి రాగానే ఈ శరీరంలోనే మేల్కొంటాం. ఆ శరీరం చనిపోయిన తర్వాత మేల్కొంటాం, ఇంకో శరీరంలో మేల్కొంటాం. దాన్ని రీబర్త్ అని పిలుస్తారు. ఈ రమణ మహర్షి గారు ఏమన్నారంటే అది డైరెక్ట్ పాత్ర. ఎప్పుడు డైరెక్షన్ లెస్గా ఉండకూడదు మనం, డైరెక్షన్ లెస్గా ఉండకూడదు. అది డైరెక్ట్ పాత్ర. ఈ జన్మ ఎంత అబద్ధం, రాబోయే జన్మలు కూడా అంతే అబద్ధం. ఈ జన్మ ఎంత అబద్ధం, పూర్వజన్మల అనుకోవడం కూడా అంతే అబద్ధం. జన్మల గడవ వదిలేదు, నువ్వు కాని గొడవలో ఉన్న వదిలేదు, నువ్వు కాని గొడవలో అన్ని వదిలేదు. నువ్వు డైరెక్ట్గా ఆయన ఏం చేశాడంటే మధ్యవర్తులతో సంబంధం లేకుండా, గురు శిష్యు సంబంధం లేకుండా, శాస్త్రవాసం లేకుండా, దేహవాసం లేకుండా, లోకవాసం లేకుండా డైరెక్ట్గా మధ్యవర్తులు నిడిగినానని ఆయన చెప్తా ఉంటారు. కొంతమంది పట్టుకుంటామని చెప్పి పడబడతారు. వాళ్ళు చెప్పటం ఏం చెప్తారంటే మిమ్మల్ని పట్టుకుంటాం పట్టుకుంటాం. చివరికి పట్టుకుని ఏం చేస్తారంటే మనకు సహాయం చేసి పడగొడతారు. రమణ మహర్షి గారు ఏం చేశారంటే నిలిగినానితో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, మనోదేహములతో సంబంధం లేకుండా ఎక్కడైతే అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం, లోకం ఉంటే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం, దేహం ఉంటే ఆనందం, దేహం లేకపోతే ఆనందం, ఎండ్లెస్ హ్యాపీనెస్. అది దానికి ఫుల్ స్టాప్ లేదు. నది జీవులు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆనందంలో, శాంతిలో పుట్టి ఈదురాడుతూ ఉంటుంది. అటువంటి ఆనంద సముద్రంలోకి, శాంతి సముద్రంలోకి, శాంతి సాగరంలోకి నువ్వు డైరెక్ట్గా పంపేయటానికి చేసిన ప్రక్రియ అని సిద్ధం. డైరెక్ట్గా సోర్సులకు పంపేయటానికి ఆయన అన్నారు, నువ్వు శాస్త్రాలు బాగా చదువుతావు, శాస్త్రాలు బాగా చదువుతావు, భగవద్గీత బాగా చదువుకో. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? నేను పుస్తకంలో ఉన్నాడని చెప్పాడా, నీ హృదయంలో ఉన్నాడని చెప్పాడా అన్నాడు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? నీ హృదయంలో నేను ఉన్నానని చెప్పాడా, దాటి శ్లోకాలున్నాయి, దాటి పుస్తకంలో ఉన్నాయని చెప్పాడా? భగవద్గీతలో చెప్పాడు, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు నీ హృదయంలో వెతకటం మానేసి పుస్తకంలో వెతికించావంటి, పుస్తకంలో వెతికితే నీకు పాండిత్యం వస్తుంది, నీకు అర్థమవుతుంది. హృదయంలో వెతికితే జ్ఞానం వస్తుంది, హృదయంలో వెతికితే జ్ఞానం వస్తుంది. హృదయంలో వెతకటం మానేసి సత్యాన్వేషణ వదిలేసి పుస్తకాలకి అంటిపెట్టుకుంటే నీకు పాండిత్యం వస్తుంది, నలుగురు సన్మానాలు చేస్తారు, నీకు అర్థమవుతుంది. వీటితో కప్పుతారు ఈ శారీవారు, సన్మానాలు చేసినప్పుడు శారీవారు ఏ కప్పుతారు, కప్పుకోవడానికి పనికిరా. ఇప్పుడు శీతాకాలం కదా, ఈ శారీవారు కప్పుకుందామంటే కప్పుకోవడానికి పనికిరా. ఎంతెంత మొక్కలు, మరి ఏం సన్మానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? ఇప్పుడు ఏ సన్మానం చేశారు, ఈ శారీ ఇంటికి పట్టుకెళ్ళి కప్పుకోవడానికి, కప్పుకోవడానికి పనికిరాదు, పైన చేసుకోవడానికి అంతకంటే పనికిరాదు. పోయి ముఖం చూసుకుందామంటే పనికిరాదు, అందుకంటే ఈ టవర్ చెప్పారు. మరి ఈ సన్మానాలు ఎవరు కనిపెట్టారు? శారీ ఎవరు కనిపెట్టాడో కనిపించాడు మహానుభావులు, వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. శారీగా కట్టాలంటారు, కప్పుకోవడానికి పనికిరాదు. పోయి పైన చేసుకుందామంటే పనికిరాదు, పోయి స్నానం చేశాడో తుడుచుకుందామంటే పనికిరాదు. ఏంటో అది పైగా పండిచేయాలి అంటారు. ఇంకా సన్మానంలో మిగిలి పండించేవారు తామపాకులు అట్టిపండు. వాళ్ళు ఇచ్చి శారీ మనం కప్పుకోవడానికి అనుకోవాలని ఇస్తే బాగుంటుంది, కప్పులు శీతాకాలం కొన్ని మనకి అక్కడ మేపచ్చి ఎవరికి మేపచ్చు. అది దుప్పటి కింద ఉపయోగపడదు, రగ్గు కింద ఉపయోగపడదు. అది కనిపెట్టిన వాడికి మీద నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. మనం అంటే నీకు రెండు మార్గాలు ఉన్నాయి, నీ పూర్వజన్మ వాసన బట్టి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారికి సన్మానం నాలుగు నాలుగు అది నాకు టైం సెన్స్ తక్కువ. అసలు మన ఇండియా వాళ్ళకి చాలా మంది రోడ్ సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు. మన ఇండియా వాళ్ళకి వెళ్ళి అలవాటే. నేను ఇండియా వాళ్ళే కదా, టైం సెన్స్ లేదు, రోడ్ సెన్స్ అసలు లేదు, టైం సెన్స్ లేదు మాకు. అది ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తే ఏ మెడ్రాసులో అరుణాచలం ఎక్కడికి వెళ్తే వైట్ పీపుల్ తెల్లవాళ్ళు వైట్ పీపుల్ నాన్నగారు మీరు మనకు వచ్చి చూస్తా ఎన్నింటికి రమ్మంటారని అడుగుతారు. నాలుగింటికి రండి అంటారు నేను, అంటే ఇండియా టైం ప్రకారం రమ్మంటారు అని అంటారు. ఇండియా టైం ప్రకారం నాలుగింటి కంటే ఆరింటికి రమ్మని అంటారు. వాళ్ళు అంటారు ఇండియా టైం ప్రకారం మీ దగ్గరికి రమ్మంటారు అని. ఇండియా టైం అంటే నాలుగింటి రమ్మంటే ఆరింటికి రమ్మని అడుగుతాం. అది మన ఇండియాలో టైం మీద గౌరవం లేదు. భగవంతుడు చెప్పాడు నేను కాలరూపంలో ఉన్నాను. భగవంతుడు ఏం చెప్పాడు? నేను అంటే కాలాన్ని గౌరవిస్తా అంటే భగవంతుని గౌరవించినట్టు. మనం డబ్బు వేస్ట్ చేసుకుంటే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ టైంని వేస్ట్ చేసుకుంటే మనం సంపాదించుకోలేం. నేను డబ్బు రూపంలో ఉన్నానని చెప్పలేదు గీతలో, కాల రూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే నువ్వు ఎన్ని వేదాలు చదివినా, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని చేసిన అన్నిటి సారాంశం ఏంటి? నీ మనసును అదుపులో పెట్టుకో, నీ మనసును స్వాధీనంగా చేసుకో, నీ మనసును వినియోగంగా చేసుకోకు, నీ మనసును స్నేహితుడిగా చేసుకో. నువ్వు అర్థమవుతుంది, నీ మనసును వినియోగంగా మార్చుకోవద్దు, నీ మనసును స్నేహితుడిగా మార్చుకో. ఎన్ని శాస్త్రాలు చదివినా మనసును స్వాధీనం చేసుకుని, మనసును స్వాధీనం చేసుకుని దానికి అంతర్ముఖ స్థితి కలగదు. మనం నువ్వు ఈ పని చేయటం మానేసి ఎన్నడూ చదువుతావు? చదవచ్చు, అసలు చదవకూడదు. అదే పని నీకు ఇంకా మన శరీరం బతకడానికి అన్నం తెలుసుకున్నాం, ఇంకైతే అన్నం తింటమే పనే. శాస్త్రం ఏం చెప్పారు? మైండ్ కంట్రోల్ అవసరమని చెప్పారు. నీకు అర్థమవుతుందో? దానికోసం ఎవరో ప్రయత్నం చేస్తున్నావు, ఏం చేయటం లేదు. ఏం చదువుతావు, ఏం చదువుతావు? ప్రహ్లాద్ ఏం చెప్పాడు? చదువు వలన చావులేను. చదువు వలన చావులేని చదువు. అంటే ఈ మోర్టాలిటీ నుంచి ఇమ్మోర్టాలిటీకి వెళ్ళి చదువు చదవాలి. అమృతాన్ని పొందే చదువు చదవాలి. అంటే జట్ ఎలా ఉంటుందో భర్త ఎలా ఉంటుందో తెలియని స్థితిని పొందాలి మనం. మీకు అర్థమవుతుంది? ఏ వస్తువుకైతే చావు లేదో సత్పదార్థాన్ని తెలుసుకోవడం నిజమైన చదువు. దాన్ని ఎరుకలు తెచ్చుకోవడం అది నిజమైన చదువు. చదువు వలను చదవాలి, చదువు వలను చదువు వలను చదువు వలను చావు లేని చదువు చదవాలి. ఈ పుస్తకం చదివి మీకు ఏదో నాలుగు మాటలు చెప్తున్నాను అనుకోండి, అనుకోండి మాట్లాడు. ఈ మాటలు మీకు చెప్పడం కోసం చదువుకుంటున్నాను, మీకు చెప్పడం కోసం చదువుతున్నాను అనుకోండి, అనుకోండి. నేను బాగుపడటానికి చదవటాడు అనుకోండి, నాకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నువ్వు భగవద్గీత చదువుతున్నావు, మీకు చదవటం కోసం నేను భగవద్గీత చదువుతున్నాను అనుకోండి, నేను బాగుపడటం కోసం భగవద్గీత చదువుతాను అనుకోండి, దానివల్ల అంతా వేస్ట్, మొత్తం లైఫ్ అంతా వేస్ట్. సాధన చేసి సాధన చేసి స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం వీటి వల్ల నువ్వు ఆ బ్రాహ్మస్థితి కనుక నువ్వు పొందితే ఎక్కడ నేననే తలంపు లేదు, ఎక్కడైతే నాదనే తలంపు లేదు, ఆ రెండు తలంపులే సంసారం. ఎక్కడైతే ఆ రెండు తలంపు లేదో అట్టి స్థితి నువ్వు పొందగలిగితే నీ ద్వారా సృష్టికి జరిగే ఉపకారం ఎవరో ఏ నేర వల్ల జరగదండి. ఎక్కడైతే నేననే తలంపు లేదో, ఏ వస్తువులో నాదనే తలంపు లేదో అది నిర్ణయం చేయగలిగితే, అది నువ్వు పొందగలిగితే, అది నువ్వు పొందగలిగితే నీ ద్వారా సమాజానికి సృష్టికి జరిగిన ఉపకారం ఎవరి వల్ల జరగదంట. ఓట్లతోటి నోట్లతోటి సంబంధం లేకుండా నీ ద్వారా మహత్తరమైనటువంటి శాంతి మహత్తరమైన లోకం అంటే అది లోకం అంటే శాంతితోడు తలుపుతాడు. లోకం అంత కాంతితోటి నింపుతాడు. అంటే బాహ్య పరిస్థితితో మనం తాదాత్మ్యం పొందకూడదు. అలా మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంది, అది డ్రీమే. సంతోషం డ్రీమే, దుఃఖము కూడా డ్రీమే. బాహ్య పరిస్థితితో బాహ్య పరిస్థితిని నీ తెలివితేటల వల్ల అనుకూలంగా ఉంటాం, తెలివితేటలు తక్కువ ఉంటే ప్రతికూలంగా ఉంటాం కాదు. ఇంకా అది పుట్టిన తెలివితేటల కంటే ఆవిడ ఎంత అదృష్టం ఉన్నాడు పెరిగి అంటారు కొంతమంది సాయంత్రం అంటుకు వచ్చి. బాహ్య పరిస్థితులు దేహం ఎందుకు పుట్టిందో ఆ దేహ ప్రవర్తన బట్టి బాహ్య అలా ఎందుకు దేహం ఎందుకు పుట్టిందో బాహ్యంగా పని చేసుకుంటే అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అందరూ చివరి పని ఒకటి చేస్తారు, ఆ చివరి పని చచ్చిపోదు. మనం ఏదో పనులు చేసుకెళ్తాము, అందరూ చేసే పని చివరి పని ఏంటంటే చనిపోవడం, అది లాస్ట్ పని. ఆ చనిపోవటం అనే పని చివరి చేస్తాం. మీకు అర్థమవుతుందో అది అంచేది. మనకి ఈ చావు రాకముందే, శరీరానికి చావు రాకముందే ఆ జ్ఞానాగ్ని సహాయంతో ఈశ్వరుని యొక్క దయచోటి మనకున్న కొద్దిపాటి ప్రయత్నంతో, ఆ ప్రయత్నం కూడా కొద్దిపాటి ప్రయత్నం పర్లేదు, సిన్సియారిటీ ఉండాలి, డివోషన్ ఉండాలి, డెడికేషన్. నేనేదో మీకు మాట్లాడుతున్నాను, నా మాట భగవంతుని ఏంటో ఏ ప్రేరణ వల్ల నేను ఎందుకు మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడ నుంచి తగ్గిస్తారు అనుకోండి, భగవంతునికి అది ఎక్కడ అవుట్ సైడ్ కూడా నువ్వు తగ్గి ఆ నువ్వు ఎందుకు నువ్వు తగ్గించావు, నీ గొప్ప కోసం గౌరవించావా, నీ గొప్ప కోసం ఆ నువ్వు తగ్గించావా, నీ గౌరవం కోసం నువ్వు తగ్గించావా, లేకపోతే ఓట్ల కోసం నువ్వు తగ్గించావా, అక్కడ ప్రజల సుఖపడాలు నువ్వు తగ్గించావా. నీకు అర్థమవుతుంది? అది చూస్తాడు బయట ఎక్షణాలు ఏమి చూడడం. నువ్వు ఏ ప్రేరణ వల్ల ఆ పని చేసావు, నీ వాదకు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాను, మీకు మాట నా మాట మీకు వినపడుతుంది, కానీ ఏ ప్రేరణ వల్ల, ఏ ఇన్స్పిరేషన్ వల్ల, ఏ తత్వం నాకు ఇది వస్తుంది. తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా యాక్షన్ ఉండదు. ఈ కష్టం ముందు తలంపు వచ్చాక మాట వస్తుంది, ముందు తలంపు వచ్చాక పనిచేస్తుంది, తలంపు రాకుండా పనిచేయదు. మరి భీమవరం ఇచ్చామంటే భీమవరం వెళ్ళాలని తలంపు వచ్చాక భీమవరం వచ్చాం, అదే తలంపు లేకుండా ఇక్కడికి రాదు. అంచేత తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా పనిచేయదు. అందుచేత నువ్వు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ తలంపుని పరమ పవిత్రంగా కాపాడు. నువ్వు ఇచ్చే తలంపులు పరమ పవిత్రంగా ఉండేటట్టుగా నువ్వు చూసుకోగలిగితే మాట పవిత్రంగా ఉంటుంది, చేత పవిత్రంగా ఉంటుంది, నువ్వు సుఖపడతావు. నువ్వు ఏదైనా సత్కర్మ చేస్తే నీ ద్వారా వాళ్ళు సుఖపడతారు. కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇచ్చినవాడు సుఖపడ్డా, తీసుకున్నవాడు సుఖపడ్డా, ఆ నీళ్ళు తగిలించిన వాడు సుఖపడ్డా, ఆ నీళ్ళు కట్టుకునే వాడు సుఖపడ్డా. ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, తలంపులు పవిత్రంగా ఉండాలి, ఆయు పవిత్రంగా ఉంటే అంటే పరమ పవిత్రుడు కాని వాడికి ఈశ్వరుడు గోచరం కాదు. భగవంతుడు తెలుసున్న వాడికి దగ్గరగా ఉన్నాడు, తెలియని వాడికి దూరంగా ఉన్నాడు. పరమ పవిత్రుడు కాని వాడికి అని ఇరుకులోకి రాడు. నువ్వు పరమ పవిత్రుడు అంటే నీ తలంపులు నీ ఆలోచనలు. వేదంలో ఏం చెప్పానంటే ఋగ్వేదంలో నువ్వు కూర్చున్నా నించున్నా అటు చూసినా ఇటు చూసినా ఏ దిక్కులోకి చూసినా నీకు పరమ పవిత్ర పరమ పవిత్రమైన తలంపులు వచ్చేదాన్ని ఈశ్వరుని ప్రార్థన. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అవర్ ఫ్రమ్ ఎవరీ సైడ్, లెట్ గుడ్ థాట్స్ కమ్ టు అవర్ ఫ్రమ్ ఎవరీ సైడ్. నీ తలంపుని బట్టి నీ మాట ఆధారపడింది, నీ తలంపుని బట్టి నీ చేత ఆధారపడింది. అంటే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే నీ చేతలు నీ మాటలు వాటి జాగ్రత్తలు తీసుకో. ఇలా మన టెక్స్ట్ బుక్లోకి వెళ్ళలేదు ఏంటంటే నేను చెప్పిన మాటల కంటే కూడా పూర్వరుడు బాగుంది. ఈవేళ ఇలా గ్రంథం కంటే పరిచయం, ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రంథం రాసి దాన్ని పరిచయం ఎవరికైతే రాయిస్తారు. ఒకసారి కొన్ని గ్రంథాల కంటే పరిచయాలు బాగుంటాయి. ఇలా నాగేశ్వరరావు గారు పోరాడు బాగుంటుంది, మన టెక్స్ట్ బుక్ కంటే దాని నాగేశ్వరరావు గారు పోరాడు బాగుంటుంది, ఆయన పరిచయ మాటలు బాగున్నాడు. అయితే మీరు ఇప్పుడు ఎవరు డిస్పర్స్ అవ్వద్దు, అన్నపూర్ణమ్మ గారికి ఇక్కడ సన్మానం ఉంది. ఈ చెన్నై మిషన్ వారు ఆధ్వర్యంలో ఈ సన్మానం జరుగుతుంది. అయితే వారికి సన్మానం పూర్తయ్యే వరకు భక్తులందరినీ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చుని ఆ సన్మానం చిలకి వారికి సన్మానం మన నేత్రాలకు రావద్దు. అన్నపూర్ణమ్మ గారికి సన్మానం, మరి మన మాట ఏంటి? మన కళ్ళకు ఆనందం. మీకు వారికేమో సన్మానం, మన కళ్ళకి ఆనందం. అయితే వారికి సన్మానం పూర్తయ్యే వరకు ఎవరు డిస్పర్స్ అవ్వకుండా అందరూ ఎక్కడ ఉన్నవాడు అక్కడ కూర్చుని ఆ సన్మానం కూడా జయప్రదం చేయవలసిందిగా మీకు మనం చేసుకుంటాం. మీరు కూర్చోండి, బాబాయ్ జరిగింది మీరు కూర్చోండి, మీరు నిలబడితే బాగోలేదు. వెంకటేశ ఓం నమో వెంకటేశ. గౌరవనీయులు బాపిరాజు గారు వారి ధర్మపత్ని అన్నపూర్ణమ్మ. పరమేశ్వరుడు గురించి ఏదైనా ఒక మాట చెబితే అది పార్వతీదేవికి వర్తిస్తుంది. పార్వతీదేవి గురించి ఏదైనా ఒక మాట చెబితే పరమేశ్వరుడికి వర్తిస్తుంది. ఇంచేత ఇద్దరు వేరు కాదు. కాబట్టి బాపిరాజు గారి గురించి ఎవరు ఏ మాట చెప్పినా అన్నపూర్ణకు వర్తిస్తుంది. అలాగే బాపిరాజు గారిని మినహాయించి అన్నపూర్ణ గురించి మరో నాలుగు మాటలు చెప్తే ఈ నాలుగు మాటలు బాపురాజు గురువు చెప్పడానికి బాపురాజు కూడా మాటలు పడుతుంది. ఒకసారి రమణ మహర్షి ఏమాడు గారు అంటే మీరు ఎంతసేపు పరమేశ్వరుడు గురించి చెప్తారు పార్వతి గురించి చెప్పారంటారు. మీరు ఎంతసేపు చెప్పారు శివుడి గురించి చెప్తారు కానీ పార్వతి గురించి చెప్పారంటే ఒకసారి అడుగు ఒక సందర్భంలో అడిగారు. అదే మీ సందేహం వాళ్ళు వేరు కాదు వాళ్ళిద్దరూ వేరు కాదు నేను శివుడి గురించి చెప్పి ప్రతి మాట దేవికి వర్తిస్తున్నాను చెప్పారు. ఇద్దరు వేరైతే కదా ఇద్దరు వేరు కాదు. కానీ ఇక్కడ పరిస్థితి బాపిరాజు గారు చెప్పి ప్రతి మాట అన్నపూర్ణ గౌరవిస్తుంది. అది వన్ వే ట్రాఫిక్ కాదు. అలాగే అన్నపూర్ణ చెప్పిన ప్రతి మాట కూడా బాపిరాజు గారు కూడా గౌరవిస్తారు. రాజకీయ రంగంలో ఎంతో కొంత రజోగుణం పెరుగుతూ ఉంటుంది. ఆ రంగం అటువంటి సేవా రంగంలో సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. ఈ సత్వ ఈ సేవా రంగం ఇటువంటిది రాజకీయ రంగం అటువంటి అంటే మనం ఎంత నిగ్రహంగా ఉన్నా రాజకీయ రంగంలో ఎంతో కొంత రజోగుణ స్పరిశ్యం ఉంటుంది. సేవా రంగంలో రజోగుణం తగ్గుతూ ఉంటుంది, ఈ సేవా రంగం యొక్క స్పరిశ్యం ఉంటుంది. ఆ సేవా రంగం ద్వారానే మన మోక్షానికి దారి కనిపిస్తుంది. బాపురాజు గారు గురించి అన్నపూర్ణ గురించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరికీ పరిచయాలు చేయక్కర్లేదు. బాపురాజు గారు శాసనసభ్యులుగా వర్క్ చేశారు, అలాగే మంత్రిగా వర్క్ చేశారు. ఆయన ఇంచుమించుగా చాలా పదవులు నిర్వర్తించారు. అన్నపూర్ణ అసలు ఎంపీ అవ్వాల్సింది, ఇక్కడ లోక్సభకి మనకి పార్లమెంట్ మెంబర్ అవ్వాల్సిందే. దేర్ ఇస్ ఎ వేవ్, దేర్ ఇస్ ఎ డెస్టినీ, దట్ షేప్స్ అవర్ ఎంస్ అని ఒకసారి క్షేమిస్తారు చెప్పారు ఒక డ్రామా. ఒకసారి ఒక కెరటం వస్తే ఒడ్డుకైనా తీసుకొస్తుంది లోపలికైనా తీసుకోడు. ఒక కెరటం వచ్చిందనుకోండి, ఆ కెరటం ఒకసారి ఒడ్డుకైనా తింటేస్తుంది సముద్రం కనుక వెళ్ళేస్తుంది. ఏదో వేవుల కెరటంలో ఆ పదవి లభ్యం కాలేదు. కానీ మనకు పార్లమెంట్ మెంబర్గా మన పార్లమెంట్ మెంబర్ కనుక అన్నపూర్ణ అయితే ఈ పాటికి కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఉండేవారు. ఆ లేడీస్ కోటాలో వచ్చింది అన్నపూర్ణకి, ఆ లేడీస్ కోటాలో వచ్చింది. ఈ అధికారం కూడా అది కూడా ప్రారంభంలో ఉంటేనే వస్తుంది, కేవలం మనం తెలివితేటలో రాదు. ఆ డెస్టినీలో ఉంటే అధికారం వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారు అవుతారని ఆయన అనుకోలేదు, మనం అనుకోలేదు. ఆ ప్రారంభం తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టింటారు. బాపురాజు గారు ఎమ్మెల్సీ అయ్యారు. మనం ఎమ్మెల్సీ అయితే మంత్రి ఆయనకి ఎమ్మెల్సీ ఏముంది? ఆయన ఆయన యోగ్యతకి ఆయన మంత్రి చేయడానికి డిజర్వ్ అవుతారు. కానీ పరిస్థితులు మనం ఎదురు చూసి కొద్దీ పరిస్థితుల ప్రభావం, యశాంతి, రాజకీయ రంగం అటువంటి అల్లకల్లోలు, ఈ పరిస్థితులు ఏదోటి అది వాయిదా పడతాం. ముఖ్యంగా ఈ నియోజక బాపురాజు గారు ఎప్పుడు ఎలక్షన్ లో నిలబడ్డా మేము ఇంచుమించుగా జిల్లాలో చాలా ప్రాంతాలకు వెళ్తాం. ఇద్దరికీ కూడా బాపురాజు గారికి అన్నపూర్ణకి బద్దకస్తులు కాదు ఇద్దరు. ఇద్దరు అది వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు బద్దకస్తులు కాదు, ఇద్దరు కష్టపడి పని చేసే స్వభావం. అసలు వాళ్ళకి లేజినెస్ లేదు, ఇద్దరికి లేజినెస్ లేదు. అన్నపూర్ణ ముఖ్యంగా వైద్య రంగంలో మన శరీరానికి రోగం వచ్చినా వాళ్ళ రోజులు హాస్పిటల్కి వెళ్ళేప్పటికి ఇది హాస్పిటల్ లేదా నరకం ఆడిపిస్తుంది మనకి. మన శరీరానికి రోగం వచ్చింది, అలాగే ఏదో ఒక రోగులు ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళడం, అటు డాక్టర్ గారితో మాట్లాడడం, నర్స్ తోటి మాట్లాడటం, అన్నపూర్ణ కూడా డాక్టర్తో సమానం. అయితే ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడానికి ఆవిడకి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి రాసి ఇవ్వకూడదు. కానీ వైద్య ఆవిడ కూడా అన్నపూర్ణ కూడా డాక్టర్ వైద్యులతో సమానం. ఆ రోగాలు ఆ డిసీజెస్ వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఈ విషయం వైద్య రంగం చాలా బాగా తెలుస్తుంది. ఈ వైద్య రంగంలో విశేషమైన కృషి చేసి ప్రతిరోజు పేషెంట్లను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఆ సేవా రంగంలో పునీతులయ్యారు అన్నపూర్ణ. అనేక మంది పేషెంట్లు చెప్తూ ఉంటారు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సేవారంగాన్ని అన్నపూర్ణ విడిచిపెట్టలేదు. ఈ ఎలక్షన్స్ టైంలో కూడా బాపిరాజు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డా లేకపోతే మంత్రి ఎంపీగా ఎక్కడ స్టాండ్ అయినా ఎక్కువ కష్టపడి పనిచేసేది అన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఏదైనా ప్రాంతానికి వెళితే ఏమన్నా అన్నపూర్ణమ్మ గారిని బట్టి మేము ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నామని బాపిరాజు గారి విజయాన్ని అంటే తెర మీద బాపిరాజు గారు కనిపిస్తున్న శక్తి అన్నప్పుడు చాలా కష్టపడి పనిచేసే స్వభావం. అందుచేత మేము ఇంకా భవిష్యత్తులో మేము కోరుకునేది ఏంటంటే మీకు చాలా కాలం మీరు ఎప్పుడు 2 గంటల నుంచి కూర్చున్నారో ఎక్కువ టైం తీసుకోను. అన్నపూర్ణ కూడా భవిష్యత్తులో అన్నపూర్ణ కూడా పదవులు అధిష్టం అధికారంలోకి రావాలని అనుకు బాపిరాజు గారే కాదు అన్నపూర్ణ కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇంకేదంటే అవకాశాలు చదివైన వాళ్ళకు వస్తాయి, తెలివి తక్కువ వాళ్ళకు వస్తాయి. అవకాశాలు చదివైన వాళ్ళకు వస్తాయి, తెలివి తక్కువ వాళ్ళకు వస్తాయి. తెలివైన వాళ్ళు అవకాశాన్ని పట్టుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు వదిలేస్తారు. అంటే భవిష్యత్తులో బాపిరాజు గారికి అన్నపూర్ణ గారికి ఎప్పుడైనా రాజకీయం సంబంధించినటువంటి అధికారానికి సంబంధించిన అవకాశాలు వస్తున్నాయి, ఇద్దరు విడిచిపెట్టకూడదు. అధికారం ఒకటి ధనం ఒకటి చెడ్డది కాదు, ఆ రెండు మనం అవి సద్వినియోగం చేసుకుంటే అవి మన మానసిక స్థితిని మన దానివల్ల ఆ సర్వీస్ని మనం లిఫ్ట్ చేస్తామంటే అది మంచిదే కానీ చెడేం కాదు. అది సద్వినియోగం చేసుకోవాలి. అధికారం అధికారం కొంతమందికి అధికారం వస్తే ఎంతోమందికి సహకరిస్తారు, ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ రకంగా నేను బాపిరాజు గారి మంత్రి అవ్వాలని కోరుకున్నా, ఎమ్మెల్యే అని కోరుకున్నా, ఆయనకి ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా మంత్రి అవ్వటం ఆయనకి పెర్సనల్గా వచ్చి గౌరవం ఏమి లేదు, పెర్సనల్గా వచ్చి స్టేటస్ ఇవ్వేది ప్రయాణికి వచ్చింది, ఇదివరకు అన్ని చేశారు. అయితే మన జిల్లాకు ప్రత్యేకంగా నాదుడు లేని జిల్లా అయితే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మంత్రులు 4 మంత్రులు ఉంటే ఈ మధ్య ఎవరికి ఒక్కరికి మంత్రులు ఇచ్చారు. లీడర్ డైరెక్షన్ లెస్, లీడర్ లెస్ జిల్లా డైరెక్షన్ లెస్ జిల్లా అయిపోయింది. అందుచేత మీరు ఏ వారు ఏ నియోజకవర్గంలో నిలబడ్డా వారు ప్రస్తుతానికి బాపిరాజు గారు కానీ అన్నపూర్ణ గారు కానీ రాజకీయాలు విడిచిపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఉండాలి. వారు చేసే పని ఎవరు చేసే పని వారు చేసుకోవాలి. అంటే వారు రాజకీయాల్లో ఉండి ఎంతో కొంత ఆ సేవారంగంలో ఉపయోగపడుతూ జనసామాన్యానికి ఉపయోగపడుతూ భగవద్గీతలో ఒక మాట చెప్పారు, కేవలం జ్ఞానయోగంలో ఎవరు ఆ ఫలితాన్ని పొందుతారో, జ్ఞానయోగంలో ఏ ఫలితాన్ని పొందుతారో కర్మయోగంలో కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు. కానీ జ్ఞానయోగం వేరు, కర్మయోగం వేరని ఎవరైనా మీకు చెబితే చంటి పిల్లల మాటలో చెప్పినా మనం వింటాం, చంటి పిల్లలు చెప్పిన మాటలు వింటాం కానీ వదిలేస్తాం, పట్టించుకోం. జ్ఞానయోగం యొక్క గమ్యం వేరు, కర్మయోగం యొక్క గమ్యం వేరు, అది వేరు ఇది వేరని మీకు ఎవరైనా చెప్తే చంటి పిల్లలు చెప్పే మాటలకని మీరు వదిలేయండి అని చెప్పారు. ఇక్కడ భగవంతుడు చెప్పిన మాటలు అంచేది. వారికి సేవారంగం రంగరాజు జువలపాలు రంగరాజు గారు అన్నవారు ఆ సేవారంగానికి సంబంధించిన తర్వాత ఇద్దరు పుస్తకాలు లేని వారు ఈ మాట రంగరాజు గారు అన్న మాట్లాడు ఇద్దరు పెంచాలంటే ఇద్దరు ఏదో ప్రజలకు సంబంధించినటువంటి పనులు ఏదో భుజాన్ని తీసుకెళ్తా ఉంటారు. మా అన్నపూర్ణంలో రోజు పొద్దున్న ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉంటుంది. రంగరాజు గారు మరి బాపిరాజు గారి లాగా అన్నపూర్ణలాగా అంత కష్టపడలేదు. రంగరాజు గారికి బాగా మేధస్సు ఉంది, తెలివి ఉంది, కానీ ఇంత కష్టపడలేరు బాపిరాజు గారు అన్నపూర్ణ అంత కష్టపడలేరు రంగరాజు గారు. అంచేత భవిష్యత్తులో వాళ్ళు రాజకీయ రంగంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా జయం అపజయం అది మన చేతిలో లేదు. పరిస్థితులు ఏ రోజునికి ఎలా వస్తాయో మనకు తెలియదు. ఏ రోజున ఎలా పరిస్థితులు లేకపోయి రాజకీయ పరిస్థితులు ఏ రోజున ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది మన భగవంతుని చేతిలో అంచేత మనం పట్టించుకునే విషయం పట్టించుకోవాలి, వదిలేసే విషయం అంచేత వారి డ్యూటీ వాళ్ళు చేస్తే అధికారం రావచ్చు రాకపోవచ్చు. కేవలము ఓ చోట కూర్చుని ప్రాణాయామం చేసినంత మాత్రం చేత వాడు సిద్ధ పురుషుడు ఎవడు, వాడు యువకు ఎవడు. మనకు లాభం వస్తూ ఉంటుంది జీవిత ప్రవాహంలో, కాల ప్రవాహంలో లాభం వస్తుంది, నష్టం వస్తుంది, అధికారం వస్తుంది, ఒకసారి ఉన్న అధికారం పోవచ్చు. ఈ రెండు జయాన్ని అపజయాన్ని లాభాన్ని నష్టాన్ని ఎవరు సమానంగా చూసుకుంటున్నారో, ఏదొచ్చినా ఎవరు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారో వాళ్ళు యోగులు, సిద్ధ పురుషులు అని చెప్పాడు గీత. మనం ఏం చేస్తామంటే జయం వచ్చినప్పుడు పొంగిపోతాం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోతాం. అది లేకుండా రెండు సమానంగా మనం ట్రీట్ చేయగలిగితే నా అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు అని గీతలో స్థలంగా భగవంతుడికి భగవాను వాచారు. ఎవరో ఒక జీవుడు చెప్పిన మాట కాదు, అహంకారంతో చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట, భగవాన్ ఉపవాచం. అంతేకాదు అర్జున ఉపవాచం కాదు, భగవాన్ ఉపవాచం. అంటే జీవిత దేహ ప్రారంభంలో ఏదో ఏదో ఉంటే అది వస్తూ ఉంటుంది, లేనిది రాదు, ఉన్నది అలాగే వస్తూ ఉంటుంది. వారందు చేత రాజకీయాల్లో ఉండేది, రాజకీయాలు చాలా మంది ఏమనుకుంటారంటే చెడ్డి అనుకుంటారు, మంచిది. చేతిలో అధికారం ఉందనుకోండి అనేక మందికి ఉపయోగపడదు. అనేక మందికి మనం సహాయ సహకారాలు అందించవచ్చు. ఒకసారి మనకు అధికారం లేకపోతే మన మంచి మాట చెప్పినా వినేవాళ్ళు ఉండరు. మనకు అధికారం లేదనుకోండి మంచి మాట చెప్పినా వినేవాళ్ళు ఉండరు. అందుచేత అధికారం అవసరం. అందులో మన జిల్లా పరిస్థితి ఇప్పుడు దిక్కులేని జిల్లా కింద అయిపోయింది, అడ్రస్ లేని జిల్లా కింద అయిపోయింది. అంటే ఈ జిల్లా పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని వారి రాజకీయ రంగంలో ఉండాలని కోరుకుంటున్నాం. అంచేత బాపిరాజు గారికి, అన్నపూర్ణకి ఇద్దరు సమానమే. పార్వతీదే ఎక్కువ, పరమశ్వరుడు ఎక్కువ అని ఇద్దరి దగ్గర భేదం, వాళ్ళిద్దరి దగ్గర భేదం చూస్తే మన నోట్లో నచ్చి ఎప్పుడు కూడా పార్వతిని ఎక్కువని పరమేశ్వరుని ఎక్కువ తక్కువ అనుకోకూడదు, పరమేశ్వరుని ఎక్కువని పార్వతిని తక్కువ. ఇద్దరు సమానం, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటి. అంటే శివుడు నిప్పు అనుకోండి, అందులోని వేడి పాన నిప్పు, వేడి లేకుండా నిప్పు ఉండదు. ఆ రోజు నిప్పుని వేడి ఒకటే కదా. అలాగే పారమతి పరమేశ్వరుడు ఒకటే, అలాగే బాపురాజు గారు ఆయన పూర్ణ ఒకటి. అందుచేత వారు సేవారంగంలో రాజకీయాలు అవసరం. ఇప్పుడు బాపిరాజు గారు రాజకీయ రంగంలో ఉన్నారు, అన్నపూర్ణమ్మ సేవా రంగంలో ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే అవసరమైతే అన్నపూర్ణ కూడా ఎంకరేజ్ చేయమని బాపిరాజు గారిని సభాముఖంగా కోరుతున్నాను. నేను ఎక్కువ టైం తీసుకొను వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ప్రసాదించాలని, వారికి బాపిరాజు గారికి అన్నపూర్ణ బ్రైట్ ఫ్యూచర్ ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులు వారిద్దరి మీద వర్షం కురిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ గడువు సెలవు తీసుకుంటా. దేవతల అనుగ్రహం వల్ల, పుణ్యపురుషుడితో స్నేహాలు చేసి సద్గ్రంథాల యొక్క సహాయం వల్ల ఈ పుణ్యపురుషుడు పుణ్యాత్ముల మహర్షులతో సహవాసం చేసి ఆ లేనివాడు లేనట్టుగా తెలుసుకుంటే నీకు ప్రయాణాలు ఆగిపోతాయి. వీడు ఇప్పుడు లేడు, శరీరం మరణించాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు లేడు. కానీ ఇప్పుడు లేడన్న సంగతి ఇప్పుడు తెలియాలి. ఎప్పుడు తెలియాలి? శరీరానికి మరణం రాకముందు, శరీరానికి మరణం రాకముందే తెలియాలి. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు జీవితం చిన్నతనంలో కూడా సాధన చేసుకోవాలి. కొంతమంది ఏంటి ముసలితనంగా చేసిన చిన్నతనంలోంచి నువ్వు సాధన చేసుకుంటేనే నీకు స్టాండర్డ్ బాగుంటుంది, నీకు స్టాండర్డ్ బాగుంటుంది. అంచేది ఇంకోటి, నీకు భక్తి వల్ల సత్గుణం వస్తే, సత్వగుణం వస్తే సత్వగుణం ఉన్నవాడే ఎక్కువ సత్కర్మ చేయగలడు. రజోగుణం వాడు ఏదైనా మంచి చేసినా ఇచ్చిన వాడు సుఖపడ్డా, పుచ్చుకున్న వాడు సుఖపడ్డ. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు, తమోగుణం ఉన్నవాళ్ళు ఒకవేళ ఆడు చేస్తే సమాజానికి ఎప్పుడైనా మంచిది, వాళ్ళు సుఖపడరు. వీళ్ళు ఎవరైతే సమాజానికి ఉపయోగం చేశారో ఆడు ఉపయోగపడరు. ప్రభుత్వం చెప్తానికి ఇప్పుడు అక్కడ ఇల్లు ఖర్చు పెట్టాం, ఇక్కడ ఇల్లు ఖర్చు పెట్టాం, ఇక్కడ ఏదో ఖర్చు పెట్టాం, ఇక్కడ ఏదో ఖర్చు పెట్టాం, ఇదేదో ఖర్చు పెట్టాం. ఎవరు సుఖపడరచ్చు ఎవరు ఏం చేసి చెప్పమంటారా? అవినీతి లేని అభివృద్ధి వాళ్ళు సుఖపడతారు, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి ఎవరు ఎవరు సుఖపడతారు? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అవినీతి లేని అభివృద్ధి వల్ల మనం సుఖపడతాం, కానీ అవినీతితో కూడిన అభివృద్ధి వల్ల మనం సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అక్కడ అభివృద్ధి అక్కడ అభివృద్ధి బాహ్యంగా ఏదో అభివృద్ధి వచ్చినా సుఖపడవు. వాపుని బలం అనుకుంటే ఎలా, మన బోధకాలు వచ్చేదానికి బలంగా ఉన్నాం, బలంగా ఉన్నాంటే అర్థం.
బోధకాలను తీసుకుని నా కాలు బాగున్నాయి, బలంగా ఉన్నాను, బలంగా బోధకాలను చూసి బలంగా ఉందనుకుంటే ఎలా ఉంటుంది? ఇదంతే
ఇది అక్కడ పుస్తకం వదిలేసాం, మస్తకం పుస్తకం దగ్గర లేదు, ఎక్కడెక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇంతకీ భగవాన్ విచారణ మార్గం ఒకటే కాదు, భగవంతుడు డౌటింగ్ తామసులో ఉంటారు. కొంతమందికి ఏ రోజు గాడోజు అనుమానం, ఏ గంటగా శనివారం ఒకలాగా ఉంటారో ఆదివారం లేకపోతే, వాళ్ళు డౌటింగ్ తామసులు. వాళ్ళు బైబుల్ ఏమన్నారంటే వాళ్ళు డౌటింగ్ తామసులు, ఏ రోజుకి ఓ రోజు అనుమానం. నీకు అర్థమవుతుందా? అటువంటి వారికి విచారణ మార్గం మంచిది. అలా కాకుండా నీకు విశ్వాసం ఉందనుకో, విశ్వాస బలం ఉందనుకో, భగవంతుడు అనే వాడు ఒకడున్నాడు అనేటువంటి ఒక కర్త ఒకడున్నాడు, మనకి యజమాను ఒకడున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం నీకు ఉందనుకో, ఆ విశ్వాస బలం ఉందనుకో, అప్పుడు సరే నాకు ఇది మార్గం మంచి. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. మనం అనుకున్నా అనుకోపోయినా నెరవేరి దాని సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకసారి మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలుస్తాం, ఒకసారి మన సంకల్పం ఈశ్వర, అప్పుడు ఈశ్వర సంకల్పం వల్ల జరిగిందని మనం అనుకుంటాం. మన తెలివితేటల వల్ల సాధించాం అనుకుంటాం, లేదా మన దగ్గర ఉన్న పైసల వల్ల సాధించాం అనుకుంటాం. ఎప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఒకవేళ ఈశ్వర సంకల్పం మన ఈశ్వర సంకల్పం ఈశ్వరుడు ఏదైతే అనుకున్నాడో ఒకసారి మనం అదే అనుకుంటాం, అప్పుడు జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. అప్పుడు కూడా మనం అనుకోవటం వల్ల జరగలేదు, ఈశ్వర సంకల్పంలో జరిగింది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు అహంకారం ఉంది కదా, దేహాభిమానం ఉంది. మనం క్రిస్టమస్టి రోజున మనం నేర్చుకోవాల్సింది ఒకటి, యేసుక్రీస్తు శరీరాన్ని ఎలా సిలివేశారో మన దేహాభిమానాన్ని, ఈ దేహబుద్ధిని, ఈ శవబుద్ధిని సిలివేయాలి. వాడు మహాజ్ఞానం అవుతాడు. అది క్రిస్టమస్ ఇచ్చే సందేశం. దేహాన్ని కాదు సిలివేయచ్చు, దేహం ముద్దు దేహం చేయడం. అసలు దేహానికి తానున్నాను సంగతి తనకు తెలియదు. దేహానికి తానున్నా మనం ఉన్న దేహం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ తానున్నాన్న సంగతి తాను దేహానికి తెలియదు. అంటే లోపల నీకు అజ్ఞానం ఉన్నంత కాలం అజ్ఞానం మనల్ని పెట్టే క్షోభ ప్రపంచం పెట్టలేదు. 300 కోట్ల మంది మన క్షోభ తీసుకురాలేదు, అజ్ఞానం మనకు తీసుకొచ్చే క్షోభ. మనం అనుకుంటాం ఇతరుల మీద పెడతాం, కానీ మన అజ్ఞానే మనకి ఎక్కువ క్షోభ తీసుకొచ్చింది. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈశ్వరానుభూతి పొందటానికి ఉన్న వస్తువు ఆ పదార్థాన్ని ఎదుపులో తెచ్చుకోవడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి విచారణ మార్గం, ఎంక్వైరీ, ఎనాలసిస్. ఏంటి ఎంక్వైరీ? ఎనాలసిస్. ఈ ఎనాలసిస్ 2, ఒకటి మనకంటే నీకు విశ్వాసం అంటే, నీ విశ్వాస పాత్రుడు అనుకో, నువ్వు విశ్వాస పాత్రుడు అనుకో. కొంతమందికి ఈశ్వర పట్ల సజీవమైన ప్రయత్నం ఉంటుంది, ప్రహ్లాదులు ధ్రువుడు అటువంటి వాళ్ళు మనకు భాగవతంలో వీళ్ళు వస్తారు. వాళ్ళిద్దరు పిల్లకాయలే, పిల్లకాయలని బాలులే వాళ్ళు. అయినప్పుడు ఈశ్వరుడు ఈశ్వర పట్ల సజీవమైన విశ్వాసం ఉంటుంది, లివింగ్ ఫెయిత్ అంటారు దాన్ని. ఏమంటారు? లివింగ్ ఫెయిత్ అంటారు. అది నీకు కనుకుంటే ఆ విశ్వాసం ఈశ్వర నేనంటే లేను. ఎవడైతే ఈశ్వర ఎవడికైతే ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం ఉందో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో, వాడు ఈశ్వరుడు చేతిలో పరిమెట్టుకుని ఉంటాడు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ మనస్సును బుద్ధిని బాగు చేసుకో, నీ మనస్సును బాగు చేసుకుంటావు.
బాగు చేసుకుని పోయి. అది జ్ఞానం, అది అదేంటండి జ్ఞానం. అది నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు, ఇప్పుడు నాకు ఇచ్చే నీ మనస్సు, నాకు ఇచ్చే నీ బుద్ధిని, నాకు ఇచ్చే నేను బాగు చేసి పెడతాను. అది శరణాగతి. మనం అది చేయటున్నది, ఇది చేయకుండా మనం బాగు చేసుకోము, ఈశ్వరుడు స్వాధీనం చేయడం. మన మనస్సుని మనం అనాలసిస్ చేసుకోలేకపోతున్నాం, కొన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం, ఈశ్వరుడికి ఇద్దండి, ఈశ్వరుడికి సమర్పించు. ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పాడు, నాకు నాకు పుష్పం సమర్పించు, పత్రం సమర్పించు, ఫలం సమర్పించేది చెప్తాడు. ఎందుకని ఇలా ఎలా నేర్పితే మన మనస్సును సమర్పించే టైం, ఏది మన ఏది నేను అనుకుంటున్నామో ఆ నేను తీసుకుని ఈశ్వరుడి పాదాల దగ్గరికి పెడతాం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. అది ఎప్పుడైతే అది వచ్చిందో వీరికి ముందు దుఃఖం ఆడిపోతుంది, అశాంతి ఆడిపోతుంది. అంటే అలా చేయగా చేయగా భగవంతుని తెలుసుకోగా వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాలి వారు అనుకున్నాడు, మాలతి ఆడవారు. నమ్మాలి వాళ్ళు వైష్ణవ తమిళనాడులో విష్ణు భక్తులు నాలవాళ్ళు అంటారు, శివభక్తులు నాయనాడులు అంటారు. నమ్మాలి వాళ్ళు వాడు ఏమన్నాడంటే, వాళ్ళు పెరిమాళ్ళు అంటారు. దేవునే పెరిమాళ్ళు అంటే పెద్దవారని, పెరిమాళ్ళు అంటే పెద్ద అంటే పురుషోత్తముడు. వాళ్ళు ఎవడో పురుషోత్తముడు. నమ్మాలి వారు పురుషోత్త భగవంతుడితో ఏమన్నాడంటే, ఓ పెరిమాళ్ళు పెరిమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వు నవ్వు నేను లేరని. నిన్ను తెలుసుకునే వరకు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అనుకునేవాడు. నేను తెలుసుకున్నాక అనిపించింది అసలు నేను లేరు. అంటే ఇక్కడ ఇంకా తెరసినట్టు ప్రెజర్ కానీ, ఇక్కడ తెరసని ఉంటే తెరసినట్టు ప్రెజర్ వస్తుంది, ఇక్కడ తెరసని ఉంటే తెరసినట్టు పెయిన్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఎవడైతే దైవ అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికి తెరసినట్టు పెయిన్ అనదు, తెరసినట్టు ప్రెజర్ అనదు. ఇంకా ఇక్కడ తెరసిన పత్తా లేకుండా వెళ్ళిపోయాడు.